రాత్రి రాత్రిపూట ఇప్పుడు మనం తల్లవంచుకుందాము. ఎవరైతే యేసును తిరిగి మృతుల్లోని లేపి మాతో ఈ 2000 సంవత్సరాలు సజీవులుగా ఉంచి ఎల్ల వేళల్లో కూడా ఆయన వాక్యమును జీవముగల దానిగా నిర్ధారణ చేయొచ్చు, ప్రతి తరానికి దాని నిజంగా చేయుచున్న ఆకాశానికి భూమికి సృష్టికర్త మా ప్రభువైన దేవా, ఇప్పుడే మాకున్న ఆయన దైవిక సన్నిధిని బట్టి ఆయనకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ గొప్ప నిశ్చయతను మేము ఎరిగిన వారమై అనగా ఈ జీవితం గతించిన తర్వాత రాబోతున్న లోకంలో మాకు నిత్య జీవము కలదని మేము నిశ్చయతను కలిగి ఉన్నాము. ఎందుకొరికి నీకు ధన్యవాదాలు ప్రభువా. ఆ యొక్క నిరీక్షణ ఆత్మక లంగరును సుస్థిరమును తుఫాను కాలమందు నిశ్చయమై ఉంటున్నది. తుఫానులు వచ్చినప్పుడు, పెద్ద అలలు దొర్లి పారినప్పుడు ఆయన ఇందల విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క అలను మేము ఎదుర్కొనగలమని మేము భావిస్తున్నాము. దేవా, వ్యాధితోనూ అక్కలతోనూ ఉన్నవారికి మేము పరిచయం చేయ వెళ్తుండగా ఈ రాత్రి మాకు సహాయం చేయము. మేము ఈ రాత్రి వెళుతున్నప్పటికీ ఒక్క వ్యాధితో కొన్న వ్యక్తి కూడా మా మధ్య ఉండకుందరు కాక అని దేవా మేము ప్రార్థన చేస్తున్నాము. నీ యొక్క దైవిక శక్తిని బట్టి, నీ యొక్క దైవిక శక్తిని బట్టి ఇక్కడ ఉన్నవారు, దేశం ఆవులు ఉన్నవారు, కుక్కలు తగిలించిన ఉన్నవారు, దేశం ఆవులు ఉన్నవారు, ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకుందరు కాక. ఈ రాత్రి ఏ కూటమిలోనైనా, ఏ భవనంలోనైనా బలహీనమైన ఏ వ్యక్తి ఉండకుందరు కాక. నీ యొక్క పరిశుద్ధాత్మ వారిని స్వస్థపరచును కాక. ఆయన దగ్గర కింద ఆరోగ్యం గల గంభీరుడైన నీతిశ్వరుడు లేచి వాక్యమును వినుచున్న ప్రతి వారి హృదయంలోకి విశ్వాస కిరణాలను పంపుడు కాక. ఆయన ఇంకా జీవించున్నాడును పరిశుద్ధాత్మ ఒప్పుకోలు ప్రత్యక్షతను చూస్తున్నాము కాక. తండ్రి, ఈ ఆశీర్వాదంలో యేసు నామములో మేము అడుగుతున్నాము, ఆమేన్. మీరు కూర్చోవచ్చు. ఈ రాత్రి ఇక్కడ ఉండుట గంభీరమైన తరుణమని మేము నిజంగా భావిస్తున్నాము. తిరిగి ప్రజలతో మాట్లాడటానికి, రోగుల కొరకే ప్రార్థన చేయుటకు ఈ రాత్రి దేశంలో అక్కడక్కడ టెలిఫోన్ సంబంధములతో బయట ఉండి ఉన్నారు. తిరిగి ఈ రాత్రిలో వారందరికీ శుభములు తెలుపుకొచ్చున్నాము. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయం క్రీస్తును అంగీకరించిన అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఈ భూమి మీద మత్స్యమైన జీవితము గతించే వరకు ఆయనకు నమ్మకంగా యథార్థంగా జీవించాలని నిరీక్షిస్తున్నాము. అది చేయటం ద్వారా వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. రానున్న కాలంలో వారెన్నడూ చనిపోరు. మనం ఎదురు చూస్తున్న గంభీరమైన యుగంలో సరే దాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు అభ్యంతరపరచాలని కాదు, మేము చెప్పబోతున్నాము. సోదరు వేయిల్ ఇక్కడే ఉన్నాడు, నేను అతన్ని చూడలేము. నేను ట్యూషన్ కు తిరిగి వెళ్లిన తర్వాత ఆ వ్రాత పరతలు నేను నీకు పంపనా, నేను వాటిని చూస్తున్నాను, అన్ని ఇంకా చదవలేదు. నేను ట్యూషన్ కు చెరిన వెంటనే తిరిగి దాన్ని నీకు పంపుతాను. నేను ఇప్పుడు ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. ఇది ప్రతి చోట ఉన్న సంఘాలకు, ప్రత్యేకించి పశ్చిమాన ఉన్న వారికి, లేక రావాలనుకునే వారు ఎక్కడున్నా వారికి. మన గౌరవప్రదమైన సహోదరుడు పెరీ గ్రీన్ ఇక్కడున్న టెలిఫోన్ తగిలింపు చేయుటకు ప్రేరేపకుడు. అతడే ట్యూషన్ లో ఉన్న మనలను దర్శించుటకు ప్రభు అతని హృదయం పైన పెట్టి ఉన్నాడు. ట్యూషన్ లో ఉద్యోగం ఆరంభించడానికి అది నిజంగా అవసరమైనది. సహోదరు పెరీ ట్యూషన్ లో ఉంటాడు. అతన్ని మీరు కలవాలనుకుంటే అక్కడున్న మా కార్యాలయంను సంప్రదించండి. 10, 11, 12 మరియు 13 అవుతున్నది. అది అతని హృదయంలో ఎంతో కాలం నుండి ఉంచుకున్నాడు. నే అతనితో చెప్పాను, నీ హృదయంలో నుండి తీసివేసుకుని ఒకే ఒక మార్గం, వెళ్లిపోయి అది చేయి అని చెప్పాను. అతను ఒక క్రైస్తవ సహోదరుడు, దేవునికి నిజమైన దాసుడు. ట్యూషన్ లో ఉన్న మీరు అతను ఒక చోట పరిచయం చేయుట ఆశీర్వాదం అని నాకు తెలుసు. బహుశా రాముడా ఇన్ లేక ప్రభు ఎక్కడ స్థలం సమకూర్చితే అక్కడ, ఇక్కడ అతనికి లేదు. అయితే మీరు వచ్చి సహోదరు గ్రీన్ దేవుని వాక్యమును విశదపరచుట విని మీరు దీవించబడగలరు. బహుశా రోగులకు ప్రార్థన చేయుట లేక దేవుని అభిషేకం యొక్క విధి ఏమని చెప్పబడినదో అది. ఇంకా ఈ అద్భుతకరమైన సహవాస సమయం వారితో ఉండటం బట్టి సహోదరు ఆర్మన్ నెవిల్ కు, సహోదరు మ్యాన్ కు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సహోదరు నెవిల్ లాంటి మనుషులతో సహవాసం కలిగినందుకు నేను ఎంతగానో కృతజ్ఞత కలుగుతున్నాను. సోదరు మ్యాన్ ఇక్కడున్న తదితర దైవ సేవకులందరూ వారు గుర్తింపబడిన వారని నేను అనుకుంటున్నాను. మీకు కొన్నట్లయితే, మన బోర్డు వారి ద్వారా, సంఘముల ద్వారా కన్నట్లయితే ఇక్కడ మీరాయన సేవకులుగా, ఇక్కడ మీరాయన సేవకులుగా దేవుడు మిమ్ము గుర్తించను, దేవుడు మిమ్మల్ని గుర్తించను. ప్రభు నిరంతరము మిమ్మల్ని దీవించను. చిన్న విషయం మీద ఇక్కడ నన్ను అడిగారు. చిన్న గమనిక ఇవ్వబడినది. వారికి గత రాత్రి ధర్మకర్తల సమావేశం, ధర్మకర్తలు సంఘ పెద్దలు పట్టి మందిరముకు ముందుగా ఏ ఉదయం జ్ఞాపకాలుగా వ్రాయబడినవి, చదవబడినవి. అవి చేయుట మన అలవాటు. అది చేయుట ధర్మకర్తల బోర్డు ద్వారా సంఘ పెద్దల వలన సంఘములో తయారు చేయబడిన తీర్మానాలు. బహుశా ప్రతి ఒక్కరిని అవి సంతోషపరచలేవు. మనం అది చేయలేము. ధర్మకర్తల బోర్డు వారితో, సంఘ పెద్దల బోర్డు వారితో నాకు ఎటువంటి సంబంధము లేదు. అది ఒకవేళ తప్పనిసరి అయితే అప్పుడు నేను ఇక్కడ ఉండవలసి ఉంటున్నది. సోదరు ఆర్మన్ నెవిల్ రెండే ఓటును తీసుకుంటాడు. అప్పుడు అవి సంతకం చేయాలి. ఎందుచేతనగా మనం సంఘంలో భాగము కాబట్టి. అయితే ధర్మకర్తల బోర్డు వారు చేసిన బోర్డు తీర్మానము 100% వాటి వెనుక మేముంటాం. అందుకు వారు ఇక్కడ ఉన్నది. వారి యొక్క తీర్మానము వారికి దేవునికి మధ్య ఉన్నది. నేను చేయలేను, నేను చేయను, ఏ విధముగానైనా ఆ తీర్మానానికి వ్యతిరేకముగా చేయలేను. ఇంకొక విషయం, అమెరికా దేశ ప్రభుత్వములకు సంబంధించిన ఏ తీర్మానమైనను చేయటకు నేను అంగీకరించబడను. కాబట్టి వారి తీర్మానాలు సరిచేయమని దయతో నన్ను అడగవద్దు. నేను చేయలేను, దాని గురించి ఏది నేను వినను. అవును, కాబట్టి వారి తీర్మానాలు సరిచేయమని నన్ను అడగవద్దు. బోర్డు వారిని చూడండి, తీర్మానాలు చేసింది వారే. సరే, రాబోతున్న కూటమిక సంఘటన ప్రభు చిత్తమైతే అది సాధ్యమవుతున్నది. 4-6 వారాలలో నేను తిరిగి ఇక్కడ ఉంటాను, లేక సుమారు అలా మరొక ఆదివారపు కుటుంబ కొరకు. దేవుడు ఆయన వాక్యంలో ప్రత్యక్షమాయను అను దాని మీద నేను మాట్లాడతానని ఈ ఉదయం నేను ప్రకటన చేశాను. ఈ రాత్రి నాకు సమయం లేదు. వాస్తవంగా అది చేయటకు తగినంత స్వరం లేదు. తరువాత జన సమూహము లోపల ఎంతమంది ఉన్నారు, బయట అంతమంది ఉన్నారు. బహుశా ఇంకా ఎక్కువ మంది కావచ్చునేమో. ఆ బస్సులు, ట్రక్కులు, బయట కూర్చున్న ప్రజలు ఎక్కించినట్లయితే చిన్న ఆకాశవాణి లేక ప్రసారవాణికి కొద్దిగా పైకి త్రిప్పి దాన్ని విద్దాం. ఈ చిన్న తరంగము మందిరం నుండి వచ్చు చిన్న తరంగము అది నగరమును మోయగలుగుతుంది. కొన్ని కార్లు, కారుల వరుసలు పైకి క్రిందికి ఉన్నవి, వేదుల చుట్టూ ఉన్నవి, ఈ రాత్రి మందిరం చుట్టూ ఉన్నవి. ఈ రాత్రి మనకున్న దానికంటే చుట్టూ ఉండి కిక్కిరిసి ఉన్న ప్రజలు అలా కల్పించడము ఏ సమయంలో ఉన్నట్టు నేను కనుగొనలేదు. కనుక అనేకులు 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 నడుపుకుంటూ వచ్చుతున్నారు, నడుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మనకు తెలియజేస్తున్నది, ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షురాజులు పొరుగవుతాయి. ఈ రాత్రి నేను మీతో చెప్పిన ఈ చిన్న గుంపు ప్రజల మధ్య ఇది ఒక అంతర్జాతీయ కుటుంబం అవుతున్నది. ప్రయోగాత్మకంగా 300 రాష్ట్రముల ఐక్యత ఇక్కడ ప్రతినిధులుగా ఉన్నారు. పైగా 5 విదేశాలు, చిట్టు చివరకు రష్యా. దేశమందరి అనేక ప్రాంతముల నుండి వచ్చిన వారు. ఇంకా వెనిజులా నుండి అక్కడ జమైకా వరకు దేశంలోని పలు ప్రాంతముల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుని కొరకు ఆకలితో దప్పికతో ఉన్నారు. ఆహా, ఎంతటి అద్భుతకరమైన సమయం. బైబిల్ గ్రంథము పఠనము చేయకముందు మీరు ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తారా? ప్రభు చిత్తమైతే నేను ఒక చిన్న వర్తమానము తెచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాను. దైవిక స్వస్థత దాని యొక్క వినియోగాన్ని గురించి, ఎందుకనగా ఈ ఉదయం మనం రక్షణ మీద మాట్లాడుకుందాము. ఈ రాత్రిలో కొద్ది నిమిషాలు దైవిక స్వస్థత మీద మాట్లాడుకుందాము. తర్వాత ప్రార్థన వరుసను పిలిచి జనులకు ప్రార్థన చేద్దాము. ఏమని చేస్తూ ఉండగా హుక్కులు లేక ఆ కుక్కెములు తగిలించబడి బయట ఉన్నవారు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, బస్సుల్లో ఉన్నా, కారుల్లో ఉన్నా, మందిరానికి 1-2 బ్లాక్ల లోపల ఉన్నవారు, రోగుల కొరకు ప్రార్థించే సమయం వచ్చినప్పటికీ మీరు భవనం లోపలకు రాలేని వారు. మీరు రాలేరు, అది నిజమే. ఎందుకనగా తలుపుల ద్వారాలు ప్రతి చోట నిండిపోయినవి. ఎక్కడ ఏ విధమైన స్థలము లేదు. కాబట్టి మీరు ఒకరిపైన ఒకరు మీ చేతులు అక్కడ పెట్టి మీరు ప్రార్థించండి. మరియు ఈ రాత్రి కుక్కెములు తగిలించుకున్న ప్రతి ఒక్క దైవ సేవకుడు ఇక్కడ స్వస్థత కూడా జరుగుతుండగా వారి యొక్క సభ కొరకు ప్రార్థించండి. ప్రతి చోట కూడా దేవుడు సర్వాంతర్యామి ఉన్నాడని మనం నమ్ముతున్నాము. మనం ప్రార్థించుకునే ముందు దేవుని వాక్యం కొద్దిగా చదువుకుందాము. ఈ రాత్రి కొరకు నా మనసులో ఉంచుకున్న కూటమి యొక్క తరహాను మార్చుకోవాలని అనుకున్నాను. కాబట్టి కొద్దిసేపటి క్రితము నా లేఖనమును నేను మార్చుకున్నాను. కనుక కొద్దిగా నేను మార్చాను. కాబట్టి నా లేఖనము నేను మార్చవలసి వచ్చాను. అయితే ఇంకొక పద్ధతిలో దాన్ని పెట్టాను. దైవిక స్వస్థత గురించి ప్రజలు అర్థం చేసుకునేలాగున పరిశుద్ధ లూకా 24వ అధ్యాయం తిద్దాం. మనము 24వ అధ్యాయము 12వ వచనంతో ఆరంభించి 34 వరకు చదువుదాం. ఇది ప్రభుని యేసు యొక్క పునరుద్ధానము. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళచు ఒక మైల్ ఎగటానికి 10 ఫర్లాంగులు అవుతున్నది. జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయ్యబడిన ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకులై నిలచెను. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయన్ను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, తిరిగి మాట్లాడుతున్న యేసు ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేనే యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మన శిక్షకు అప్పగించి సిలువు వేయించరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి విసిరి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయిను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యుద్ధకు వెళ్లి ఆయన దేహమును కనక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికినాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు వినండి, యేసు అందుకాయన అవ్వేకులారా, ప్రవక్తులు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకుని లేఖనములన్నింటిలో తన్ను గుర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్లినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది పొద్దు కృక్కినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిన కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృష్టుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవులో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేములకు తిరిగి వెళ్లగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కుడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకునుచుంది. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుల వలన తమకెల్లాగూ తెలియబడిను అదియు తెలియచేసది. ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ప్రేమకు కృపగల తండ్రి, నీ వాక్యము కొరకై మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఎందుచేతనగా నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము. ఓ ప్రభువా, నీవు నీ వాక్యము ఒకటే ఉన్నారు. కాబట్టి రాత్రి మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా, నీ యొక్క పునరుద్ధాన బలం చేత నీవు మా మధ్యకి వచ్చి, ఎమ్మాయి వారి యొద్దకు వచ్చినట్లుగా నీవు మా మధ్యకి వచ్చి ఈ రాత్రి మాకు కనపరుచుకును. తద్వారా మన హృదయములు మండలేదా అని మేము చెప్పుకుంటూ మేము మా గృహాలకు వెళ్ళదుము కాక. అది దయచేయండి ప్రభువా, ఇది సాయంకాలమునకు సమీపమవుతున్నది. యేసు నామమున మేము అడుగుతున్నాము, ఆమేన్. ఈ బైబిల్ యొక్క సంబంధాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రాత్రి నా యొక్క పాఠము అంశము ప్రవచనం వలన తెలియపరచబడిన సంఘటనలు, ప్రవచనముల ద్వారా విశుద్ధపరచబడిన సంఘటనలు. బైబిల్ గ్రంథము ఇతరమైన పవిత్ర గ్రంథముల కంటే వ్యత్యాసకరమైన గ్రంథము. బైబిల్ గ్రంథము వ్యత్యాసకరమైన గ్రంథము. ఇది ప్రవచన గ్రంథమై ఉన్నది, భవిష్యత్ సంఘటనలు ముందుగా తెలుపుచున్నది. ఇంకో ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. ఆదికాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన సంపూర్ణతను బయటకు తెచ్చుతున్నది. ఆయన ఏమై ఉండెను, ఏమై ఉంటున్నాడో అనేది సంపూర్ణంగా గ్రంథమంతా ప్రకటన ఒకటి ఒకటి నుండి మూడు వరకు ఇలా తెలియచేస్తున్నది. గ్రంథము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథమని తెలుపుతున్నది. అది దేవుని యొక్క వాక్యము. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యము. మిగతా పుస్తకాలన్నీ కూడా పవిత్ర పుస్తకాలు. అవి కేవలము నైతిక శాస్త్ర స్మృతి సంపుటలు మాత్రమే. నీతి శాస్త్ర స్మృతి సంపుటలు, వేదాంత శాస్త్ర స్మృతి స్మృతి సంపుటలు. మహమ్మదీయుల బైబిల్ అయినా, ఖురాన్ ఎప్పుడైనా ఎవరైనా చదివారా? బౌద్ధుల పుస్తకము ఇంకా తదితరమైనవి. అవి కేవలము నైతిక శాస్త్ర స్మృతి సంపుటలు. ఎలాగు ప్రజలు జీవించాలి, ఎలాంటి ప్రజలు జీవిస్తారు, అయితే అది ప్రవచించదు. ఈ సంగతుల గురించి కానీ, ప్రజలకు ఇవ్వబడి ప్రత్యేకమైన వరముల గురించి కానీ, జరగవలసిన ఏ సంగతుల గురించి కానీ అది ఏది చెప్పదు. కేవలము బాడుగింట్లో చెరుట లేక మరేదో. కాబట్టి సంఘాలు వారి సంఘాలను ఒక బాడుగు ఇల్లుగా చేర్చుకోవడం వలన చేసినట్లయితే, అలాగైతే అతడు వాక్యమునకు దారి తప్పిపోతాడు. ఎందుకనగా బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు యొక్క సజీవమైన ముందుగా చెప్పబడిన సాక్ష్యమై ఉంటున్నది. భూమి తన నిండుతనములోనికి ఎదిగిన రీతిగా ద్రాక్ష తీగలు తమ నిండుతనములోనికి ఎదుగుతున్న రీతిగా, దినము దాని నిండుతనములోనికి ఎదుగుతున్న రీతిగా యేసుక్రీస్తు యొక్క వ్యక్తి నిండుతనము ఉంటున్నది. బయలుపరచబడిన దేవుని వాక్యమై ఉన్నాడు ఆయన. సంపూర్ణమైన విమోచన పుస్తకము బైబిల్ దేవుని యొక్క వాక్యమయ్యుండి భవిష్యత్ సంఘటనలు ముందుగా తెలియజేస్తున్నది. దాని యొక్క విశ్వాసులను దాన్ని చదవమని, దాని యొక్క ప్రతి వాక్యమును నమ్మమని, అందులో కొంత భాగము కాదు, దాని గ్రంథకర్త ద్వారా అది ఆజ్ఞాపించబడుతున్నది. ఒక్క వాక్యమును దాన్ని అనుమానించడం ద్వారా ఆ వాక్యమును నమ్ము వరకు నీవు ఒకవేళ బయటకు పంపవేయబడదువేమో. ప్రతి యొక్క వాక్యము కూడా ఖచ్చితంగా సర్వాధికారి అయిన దేవుని భాగమై ఉన్నది. దేవుడు ప్రత్యక్షము చేశాడు. ఆయన ఎవరైనది తెలియపరచుకుంట కొరకై ఆయన వాక్యమునకు ఆయన గాయము చేశాడు. దాని యొక్క ప్రతి మాటను, దాని యొక్క ప్రతి వాక్యమును నమ్మమని విశ్వాసులమైన మనకు ఆజ్ఞ ఇవ్వబడినది. దేవుడు తానే గ్రంథకర్త అయి దాన్ని వ్రాశాడు. దానికి ఒకటి ఎవరు కలపలేరు, దానిలో నుండి ఒకటి ఎవరు తీసివేయలేరు. నీవు అలాగ చేస్తే అది దేవుని యొక్క వికారమైన శరీరం అవుతున్నది. అది ఇలాగుండును, ఒక హస్తానికి ఆరు వేలు ఉన్నట్టు, మూడు ముంజేతలు లేక మరో విధముగా ఒకటి కలుపుట వలన, దానిలో నుండి ఒకటి తీసివేయటం వలన ఒక ముంజే పొట్టిదిగా ఒక వేలు చిన్నదిగా ఉంటున్నది. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన శరీరము. క్రీస్తులో పురుషుడు పెళ్లి కుమారుడయ్యుండి పెళ్లి కుమార్తె కూడా ఆయనలో ప్రతినిధి అవుతున్నది. మరియు ఇవి రెండు ఒకటి. ఆ దినమందు నేను తండ్రి ఎందును, తండ్రి నాయందును, నేను మీ ఎందును, మీరు నాయందును ఉందరు. ఓ, ఇటువంటి చిత్రపటం అది. ఈ వాక్యంలో నిజ విశ్వాసులు ఆ విధముగా దీనిని నమ్మిన వారు దానిని నమ్ముతారు. దాని యొక్క ప్రవచింపబడిన వాగ్దాన కొరకై ఓపికతో కనిపెడతారు. వారిలో ప్రతి ఒక్కరూ దాని కాలమందు ప్రత్యక్షపరచబడ్డ కొరకై ప్రతి ఒక్క విశ్వాసి దాని కొరకు కనిపెడతాడు. ప్రతి ఒక్క విశ్వాసి కాలి బొటన వేళ్లపై నుండి కనిపెడుతున్న ప్రతి ఒక్క విశ్వాసి బయలుపరచబడిన వాడవుతాడు. ప్రభువు యేసు యొక్క రాకడ దినాలను చూడు. వారు ఎందుకని యోహాను గుర్తించలేదు? బైబిల్ బహుశంగా యెషయా ద్వారా చెప్తున్నప్పుడు అరణ్యంలో కేకవేయవకని శబ్దం, ప్రభు మార్గం సరళము చేయుట వారికి ఉన్నటువంటి వారి యొక్క ఆఖరి ప్రవక్త మలాకీ 3 చెప్తున్నది, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎందుకని వారు అది చూడలేదు? ఎందుకనగా జరిగిన ఒక దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ముందుగా వెళ్లిపోయిన ఒక వర్తమానం నిమిత్తము వారి తలంపులు అధరం చేసుకుని ఉన్నారు, మరియు వారు జీవిస్తున్న దినములోని దేవుని ప్రత్యక్షతను వారు చూడలేక విఫులైపోయారు. క్రైస్తవులు ప్రతి చోట అక్కడే ఈ రాత్రి ఉండి ఉన్నది. ఎటువంటి వితాండ వాదము లేదు, అది నిజం. క్రైస్తవులు ప్రతి చోటి కూడా ఒక విధమైన నైతిక వాద స్మృతి ప్రతిపై వెనుకకు తిరిగి చూస్తారు. అది మిస్టర్ లూథర్ రాశాడో లేక మిస్టర్ వెస్లీ, శాంకీ, ఫిన్నే, నాక్స్, కాల్విన్ చెప్పాడో అని అంటారు. వారిని గుర్చి మనం ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు. అయితే అది గడిచిపోయిన రోజు పరిసయ్యులు మోషే ఏమి చెప్పాడో వెనుకున్న దానికై వారు ఎదురు చూశారు. వారన్నారు, మాకు మోషే ఉన్నాడు, నీవెక్కడికి వచ్చావో మాకు తెలియదు. అయితే జ్ఞాపకం ఉంచుకో, మోషే ఇక్కడ ఉన్నప్పుడు అతడు ఎక్కడి వచ్చాడో వారు ఎరిగి ఉండలేదు. యేసు వారితో అనిన దానికి ఆశ్చర్యమేమీ లేదు. ప్రవక్తల సమాధులు మీరు సున్నము కొట్టుదురు, అందులో పెట్టిన వారు వారి యొక్క వర్తమానం వెళ్లిపోయిన తర్వాత, ఒక వర్తమానం వచ్చిన తర్వాత ప్రజలు దాన్ని చూస్తారు, దానిని వారి ఎగతాళి చేస్తారు. లోకం అలా చేస్తున్నది. ఆ తర్వాత వర్తమానికుడు గతించిపోయిన తర్వాత, వర్తమానం ముగిసిన తర్వాత, అప్పుడు వారు వర్తమానం పైన సంఘశేఖను కట్టారు. అక్కడే వారు నేరుగా చనిపోయారు. అక్కడే మరలా వారు ఏనాడు జీవంలోనికి రాలేదు. ఒక క్షణం చూడండి, మీలో కొందరు, ప్రత్యేకించి కేథలిక్ వారైన మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను, మీరు ఇది గ్రహిస్తున్నారా? మీరు ఎప్పుడైనా నిజమైన చరిత్రను, రోమన్ కేథలిక్ సంఘం యొక్క చరిత్రను మీరు చదివారా? మీ యొక్క హతసాక్షుల చరిత్ర, సెయింట్ అగస్టిన్ హిప్పో మొదలుకుని ఎంతమంది లక్షల లక్షల అమాయకులైన ప్రజలను సంఘం మరణంలో పెట్టినది, నేను మరిచాను. అయితే లక్షల లక్షలు ఉన్నది. హిప్పో వాడైన సెయింట్ అగస్టిన్ ఆఫ్రికా రోమన్ కేథలిక్ సంఘాన్ని ఎవరైనా ఎదిరిస్తే, ఎవరినైనా మరణంలో పెట్టుట అది నిశ్చయంగా దేవుని యొక్క చిత్తమును ప్రకటన పత్రము. అందులో సెయింట్ ప్యాట్రిక్ అతను చనిపోయే వరకు ఒక రోమన్ కేథలిక్ అని గుర్తింపబడలేదని నీవు గ్రహిస్తున్నావా? అతని పోపును, అతని యొక్క కార్యాలన్నీ ఎదిరించాడు. కేథలిక్ సంఘము వేల వేల మందిని అతని వారిని చంపివేసినది. ఆ చిన్న స్త్రీ అయిన ఆర్క్ నివాసి అయిన జోన్ ఆ చిన్న భక్తురాలను అది పిచ్చిదని చెప్పి, ఆమెను పిచ్చిదని చెప్పి మేకుకు కట్టి కాల్చేశారు. అది మీకు తెలుసా? 200 సంవత్సరాల తర్వాత అది తప్పు అని వారు ఎరిగిన వారై పూజారులు ఆ శరీరాలను త్రవి బయటకు తీసి పవిత్ర స్థలంలో ఉంచకుండా ప్రాయశ్చిత్తంగా సముద్రంలో విసిరివేశారు. దినమును నీ తలపై నుండి దాటిపోనియకు, ముద్రేణి వడవు కావద్దు. ఈ రాత్రిలో యేసు శిక్షించిన ఆ యాజకుల వలె ఎంతమంది ఇష్టపడతారో ముందుకు వచ్చి ఒక విషయం మీదనగా ఆ గడియ కొరకే ముందుగా చెప్పబడినది వారు ఎన్నడూ చూడలేదు. యేసు చెప్పి ఉన్నాడు, లేఖనములు పరిశోధించుడి, వాటియందు మీరు నిత్య జీవమున్నదని మీరు చెప్పుకొనుచున్నారు. ఆ గడియకు నేను ఎవరై ఉన్నాననేది లేఖనమే తెలియచేస్తున్నది. గమనించండి, బైబిల్ అపజయం ఉందది. అది చేయలేనిది ఒకటే ఒకటి, దేవుని యొక్క వాక్యము అపజయం ఉందది, విఫలము కాదు. ఎందుకనక దాని గ్రంథకర్త ఆయన చేయకమునిపే అది తెలియచేస్తున్నది. నూటికి ఏ ఒక్కటో ఏదో ఒకటి సంభవింపనై ఉన్నదని ఒక మనుషుడు చెప్పవచ్చును, అది జరుగుతుంది. అయితే అది ఎక్కడ జరుగునో ఆ స్థలము చెప్పినట్లయితే అది అతనికి కుదింపు చేసి 10,000కు ఏ ఒక్కటి కావచ్చును. ఒక దినము అది జరుగుతుందని అతను చెప్పినట్లయితే అది కుదింపు చేసి అది లక్షల లక్షలకు ఒకటి కావచ్చును. ఎవరికి అది జరుగుతుందని చెప్పినట్లయితే లక్షల లక్షల లక్షలలో అది ఒక తరుణం కుదింపు చేసి అది ఒక తరుణము కావచ్చు. అయితే ఈ బైబిల్ ఖచ్చితంగా ఎవరైనది, ఎక్కడైనది, దేనికైనది, ఎదురు చూస్తున్నది, నీకు తెలియజేస్తున్నది. ఏ ఒక్కసారి కూడా అది అపజయం ఉండదు. కాబట్టి కొంచెం సమయం క్రితమే ఇక్కడున్న సాక్రెడ్ హార్ట్ సంఘం పూజారితో జరిగిన చిన్న యొక్క సంభాషణలో అతను అన్నాడు, మిస్టర్ బెనహమ్ గారు, బైబిల్ తో నీవు వాదించే ప్రయత్నం చేయవద్దు, అది సంఘం యొక్క చరిత్ర. నేనున్నాను అది చరిత్ర కాదు, అది దేవుడు ఆయనే, అది ముద్రణ రూపంలో ఉన్న ఆయనే. అది అతను చెప్పాడు, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు. నేను చెప్పాను, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. దానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉన్నదా? అది అబద్ధమవును కాక. ఎందుకనగా ఆయన చెప్పాడు, నా యొక్క మాట సత్యము, ప్రతి మనిషిని మాట అబద్ధం. మనము వాదన పెట్టుకుంటూ రాలేదు, వాదన పెట్టుకోవట్లేదు అని అన్నాడు అతడు. నిన్ను వాదన పెట్టుకోమని నేను అంటలేదు, అయితే బైబిల్ తెలియజేస్తున్నది, రండి మన వివాదము తీర్చుకుందాము అని నేను చెప్పాను. గ్రంథకర్త ఆయన చేయక ముందు అది ముందుగా తెలియజేస్తున్నది. కాబట్టి అది తెలియజేస్తూ తరువాత ప్రతి పురుషుని స్త్రీని ఎలాంటి క్షమాపణ లేకుండా న్యాయ తీర్పు స్థానమందు అది ముంచుతున్నది. మెథడిస్టు వారు చెప్పినది ఏదైనా నీవు తీసుకున్నట్లయితే, బాప్టిస్టు వారు చెప్పింది ఏదైనా నీవు తీసుకున్నట్లయితే, కేథలిక్ వారు చెప్పినది ఏదైనా నీవు తీసుకున్నట్లయితే, పెంతికోస్తు వారు చెప్పింది నీవు ఏదైనా తీసుకున్నట్లయితే, ఏ సంఘము చెప్పినది ఏదైనా నీవు తీసుకున్నట్లయితే, న్యాయ తీర్పు సమయాన నీ ఒకవేళ నిరుత్సాహపడవచ్చును. అయితే ఏమి జరగలేదో బైబిల్ చెప్పిన దాన్ని నీవు తప్పగా కనిపెట్టినట్లయితే, ఎప్పుడు అది జరుగునో కనిపెడితే, ఏమి జరుగుతుందో అప్పుడు నీవు గుర్తిరుగుతావు. ప్రతి ఒక్కరు చూడగలందులకు విశదంగా అది ఉండదు. జ్ఞానులకు వేకులకు మరుగుపరచి పసి బాలులకు దానిని బయలుపరిచినందుకు యేసు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఐశ్వర్యవంతులను, జ్ఞానులను, విద్యావేత్తలను వారు ఆయన చూడకున్నట్లుగా వారి కన్నులు మూయటకు, దరిద్రులు అవిద్యావంతుల నేత్రములు తెరచుటకు అధికారము గలవాడై సర్వాధికారైన దేవుడు తన స్వంత వాక్యములోనే కూర్చుని ఉన్నాడు. ఆలోచించే, గమనించు, ఎమ్మాయి మార్గమున్న గిరిని ఆయన గూర్చిన గ్రాహ్యము వారికి నిలిపివేయబడినది అని ఆయన చెప్పాడు. రోజాంతా కూడా ఆయనతోనే మాట్లాడారు. ఎవరేది కూడా వారు గ్రహించలేదు. దేవుడిది చేయగలడు, ఎందుకనగా ఆయన దేవుడు. అదే ఖచ్చితంగా ఆ శాస్త్రులేడలా, యాజకులేడలా ఆయన చేసినది, ఎందుకనగా అది ఆయన చేయవలసి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. మనకు ఒక తరుణం ఉన్నట్లుగా దేవుడు వారి కన్నులు మూశాడు. గమనించు, వారు చూడలేరు. వారు ఎంతటి విద్యావేత్తలైనా, వారెంతటి పూజారులైనా, వారు ఏమి చేసిన వారైనా, వారు దాన్ని చూడలేకపోయారు. కారణం, వారు గుడ్డివారు. వారి యొక్క భౌతిక దృష్టి 20-20, అయితే వారి ఆత్మ దృష్టి. అదే విషయం ఈ ఉదయం స్త్రీ యొక్క వ్యభిచారణ గురించి, స్త్రీ యొక్క వస్త్రధారణ. వారు వ్యభిచారిణులు. దేవుని యొక్క గ్రంథములో ప్రతిసారి వారు సెక్సీ డ్రెస్, లైంగికమైన వస్త్రాలు వేసుకున్నప్పుడెల్లా వారు వ్యభిచారిణులుగా నేరారోపణ చేయబడతారు. వారి ఆత్మలు అది తెలియదు. ఆ స్త్రీలు, అందులో అనేకులు, వారిలో వేల వేల మంది వారు అమాయకులని నేను నమ్ముతున్నాను. వారు ఏ విధంగా వ్యభిచారం చేసిన వారు కాదు, దాని ద్వారా ఒకరిని అనుమతించిన వారు. ఆ అభాగ్యులైన స్త్రీలు అది తెలియకుండానే వ్యభిచారం చేశారని సత్యమును చెప్పుచున్నారు. దాని గురించి బైబిల్ చెప్తున్నది, విస్తార జలములను కూర్చున్న మహావేశ్య, భూరాజులు, భూనివాసులు, సంఘాలు తదితరమైనవి ఆత్మ సంబంధం వ్యభిచారం ఆమెతో జరిగించినది. ఆమె వేశ్యలకు తల్లి, సంఘ శాఖలు. మనం బైబిల్ కనిపెడదాము, ఎందుకనగా దేవుడు మనలను అంధకారంలో విడిచిపెట్టలేదు. సంఘటనలు జరగక ముందు వాటిని తెలుపుతూ, సాక్షాత్తు అవి వచ్చు కాల మీదో, వాటి యొక్క స్వభావం మీదో తెలుపుటకు ఆయన మన యొద్దకు బైబిల్ ను పంపెను. అది ఏ తారీఖున అది అనే సూచనకు గల క్యాలెండర్ వలె, దినపు సూచికమోలే అది మనకు అగ్గబడుతున్నది. ఇది శనివారం, ఆదివారం, అదేంటి అని చెప్పుటకు నీవు తలస్తున్నట్లుగా క్యాలెండర్ చూడు. క్యాలెండర్ అది ఏ రోజు నీకు తెలుపుతున్నది. ప్రజల యొక్క కార్యకలాపాలు నీవు చూస్తున్నప్పుడు, బహుశా ఆలయానికి వెళ్ళటం చూస్తున్నారా, గంటలు మరొగటం, అది ఏ రోజు అని ఆశ్చర్యపోతావు. క్యాలెండర్ అని చూడు, అది ఏ రోజైనది నీకు చెప్తుంది. సంఘము లోకమే అయిపోతున్నప్పుడు సదమదనంలో ఉన్నట్లుగా నీవు చూస్తుండగా, సంఘ లోకం అంతా ఆరాధనలోకి వెళ్ళుచుట ఈ యుగ సంబంధమైన దేవత అది నీవు చూస్తున్నప్పుడు, ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత అల్పులైన చిన్న గుంపు ఏకమవుతూ యేసుక్రీస్తు యొక్క జీవమును తిరిగి ఉత్పత్తి చేస్తూ ఏమి జరగవలెనో అది లేఖనము ద్వారా చెప్పినట్లుగా నీవు జీవిస్తున్న గడి ఏదో నీకు తెలుసా? ఈ బైబిల్ ముందుగా తెలియజేస్తున్నది, ప్రవచనము ద్వారా తెలియజేస్తున్నది. ఎటువంటి దినాన మనం జీవిస్తున్నాము, ఎటువంటి సమయంలో మనం జీవిస్తున్నాము, ఎటువంటి సంఘటనలు సంభవించవలసి ఉన్నదో బైబిల్ ముందుగా తెలియజేస్తున్నది. అక్షరం వరకు ఖచ్చితంగా దాన్ని ముందుగా తెలుపుతున్నది. అన్ని సమయాల్లో కూడా, ఏ ఒక్క కలములు కూడా అది తప్పిపోలేదు. అది ఒక్కసారి కూడా తప్పిపోలేదు. అది అలా జరగదు. ఎవరైతే చూచుటకు ముందుగా నిర్ణయించబడ్డారో వారు చూచుటకు. యేసు చెప్పాడు, నా తండ్రి వారిని ఆకర్షించిన గాని ఎవడూ నా ఎదుక రాలేడు, మరియు తండ్రి ఆకర్షించిన వారందరూ నా ఎదుక వత్తరు. అది వాక్యము వాక్యముతో కలిసిపోవుట. అది ఇంకొకటి ఏది చేయలేదు. మనం జీవిస్తున్న కాలం మనకు తెలుసు, అది అన్ని కాలాలలో ఉన్న రీతిగా ఈ వాక్యానికి మనుషుడు సొంత అనువాదమును పెట్టుటకు ప్రజలు అనుమతిస్తారు. కారణం జరిగిన సంఘటనకు వారిని అది గుడ్డివారినిగా చేసినది. అలాంటిది జరిగినది. పరిషేయులు సద్దుకయ్యులు లేడలా అదే జరిగినది. చిత్త చివరికి పౌలు అక్కడ నిలబడినప్పుడు కూడా లేఖనము నిర్వచించుటకు ప్రయత్నం చేసినప్పుడు అతడు ఒకడు అతని ముఖమును కొట్టాడు. ఎందుకనగా అతడు ప్రధాన యాజకుని సున్నము కొట్టిన గోడ అన్నాడు. అటు తరువాత దేవుడు ఆయన ప్రవచించిన వాక్యంలో నిర్ధారించబడటం వారు చూడలేకపోయారు. చూసారా, బైబిల్ దానికది వ్యతిరేక్తము కాదు. బైబిల్ అనగా దేవుడు. దేవునిలో ఏనాటి వ్యతిరేక్తమైనది ఉండదు. ఆయన పరిపూర్ణుడు. అయితే ప్రజలు తమ స్వంత అనువాదములతో, గమనించండి స్నేహితులారా, మీకు నేను దీన్ని చూపిస్తాను. దాని యొక్క అనువాదమును గుర్చి సంఘములు వాటికవే అంగీకరించవు. మెథడిస్టు బాప్టిస్టుకు అంగీకరించలేదు, బాప్టిస్టు ప్రెస్బిటేరియను అంగీకరించదు, ప్రెస్బిటేరియను పెంతికోస్తును అంగీకరించదు. పెంతికోస్తులు 40 రకాలు, వాటిలో అవి ఒకటాని ఒకటి అంగీకరింపవు. మీరు చూస్తున్నారా, తిరిగి అది బబులోను అవుతున్నది, తారుమారు. అయితే ఆయన స్వంత వాక్యములకు దేవుడే అనువాదము చేయను. ఆయన దానిని వాగ్దానము చేశాడు, తరువాత దానిని ఆయనే చేస్తాడు. దాని యొక్క అర్థంను ఆయనే ఇస్తాడు. ఎందుకనగా ఆ ఘడి యందు ఆయనకు ఆయనే బయలుపరుచుకుంటాడు. క్రీస్తు శరీరము ఎంత వరకు పురోభివృద్ధి చెందినదో, పాదము నుండి తల వరకు. ఆ కర్ణము చేత ప్రజలు దాన్ని పొందుకుంటానికి విఫలమవుతున్నారు. ఎందుచేతనగా దాన్ని గుర్చి ఒకరు ఏదో చెప్పిన దానిని వారు ఆలకిస్తున్నారు. వాక్యమును చదువుటకు బదులుగా యేసు వారిని చేయమని చెప్పినట్లుగా అవి నన్ను గుర్చి సాక్ష్యమిస్తున్నవి. లేఖనములు పరిశోధించుడి వాటి ఎందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. అవి నన్ను గుర్చి సాక్ష్యమిస్తున్నవి. మరో మాటల్లో విను, ఏంటి లేఖనములు చదివి మెస్సయ ఏమి చేయనో చూడు. మెస్సయ ఏమి చేయనది ఏ సమయమో చూడు. మెస్సయకు ముందుండేవాడు ఎవరో చూడు. ఘడియను చూడు. అరణ్యములో కేకవే ఒక శబ్దం ఉండవలసి ఉన్నది. యెహోవాను మీరు సిద్ధపరచుకున్నవన్నీ ఖచ్చితంగా అతని ఎడల మీరు చేశారు. నేను వచ్చినప్పుడు నేనేమి చేయవలసి ఉన్నదో వాటిని చూడు. ఇప్పుడు మీరేమి చేశారు? ఇది నేను చేయలేకపోయానా? చూస్తున్నారా, యేసు మాట్లాడుచున్నాడు. నేనిది చేయలేకపోయానా? ఈ మధ్యాహ్న వేళ లేఖములు ఎందుకు మనం వచ్చుచున్నప్పుడు ఆయన గుర్చి ప్రవచింపబడినవన్నీ ఆయన జరుగునని ఖచ్చితంగా చెప్పని రీతిగా అలాగే జరిగినది. ఎలాగూ జరిగనో అలాగే ఈ సంఘటన వారు ఎరగవలసి ఉన్నది. ఈ మూఢ భక్తి గలవాడు, ఈ కురవాడు లేచి సుమారు 33 సంవత్సరాల వయస్సు లేక 30 సంవత్సరములు అక్కడికి వెళ్లిపోయి అన్ని రకాలైన వెలుగులు గుర్చి పావురములు ఎగిరి వచ్చుగా మొదలుగునవి చెప్పుచున్నాడు. ఏంటి అదంతా అంగీకారము కాదే? వారు చెప్తున్నారు అక్రమస్తులైన తల్లిదండ్రులకు పుట్టి కన్యకు పుట్టి ఉన్నాడని చెప్పుకుంటున్నాడు. యెషయా చెప్పినది, యెషయా 9:6, మన కొరకు ఒక శిశువు పుట్టెను అనున్నది. వారు ఎరగకూడదా? మరియు ప్రవక్త యెషయా చెప్పినది, కన్య గర్భవతి అయి అది కూడా వారు ఎరుగురా? ఈ విషయాలు వారు ఎరగవలసి ఉండెను. అయితే మీరు చూడండి, ఈ సంగతి ఏదనగా ముందున్న ఒక దానికి వారు దానిని ఉపయోగించుచున్నారు. ఈ మనుషుడు వారికైతే వివరణకు సరిపోలేదు. అయితే ఆయన వారితో చెప్పాడు, లేఖములు పరిశోధించుడి వాటి ఎందు నిత్యజీవము కలదని మీరు అనుకుంటున్నారు. అవే నా వర్తమానమునకు సాక్ష్యమిచ్చుచున్నవి. ఒక వేదాది చెప్పినది కాదు, అయితే దేవుడు చెప్పినది, ఆయన సొంత వాక్యము జరుగునని చెప్పినది. ఆమేన్. అలాగే ఇప్పుడు కూడా లేఖనములు పరిశోధించుడి మనము నివసిస్తున్న గడిని గురించి చెప్పునవి అవే. ఈ దినమున ఏమి జరుగునో ఖచ్చితంగా చెప్పునవి అవే. నీవు ఆనుకునవలసినవి అవే. ఎందుకనగా యేసుక్రీస్తు అనే వ్యక్తిని గురించి సాక్ష్యమిచ్చినవి అవే. కారణం బైబిల్ చెప్తున్నది ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. కాలములోని వాక్యం యొక్క ప్రత్యక్షత ఆయనే. ఇలాంటి వ్యత్యాసము లేదు. కాబట్టి మనుషుల అనువాదమును వారు వినటం వలన దేవుని వాక్య నిర్ధారణ నెరవేర్పును వారు దాన్ని చూడలేకపోయారు. ఎందుకనగా అది నిత్యము జరుగుతూ ఉంటున్నది. ఎందుకనగా వారు విన్నారు కాబట్టి. యేసు చెప్పాడు వారు గుడ్డి నాయకులని. గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించితే ఏమి జరుగుతుంది? అయితే ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, ఈ లౌకిక కాలం యొక్క మత సంబద్ధమైన ఈ కాలము గుడ్డిది అని బైబిల్ ముందుగా తెలుపుతున్నది. సంఘము వెలుపుట ఆయన్ను వారు ఉంచారు. ఏ కాలంలో కూడా, ఏ సంఘ కాలంలో కూడా యేసు బయట లేడు. అయితే లౌకిక సంఘ కాలంలో లోపలిగా వచ్చేందుకు ప్రయత్నము చేస్తూ ఆయన బయట ఉన్నాడు. నేను తలుపు యొక్క నిలబడి తట్టుచున్నాను. ఆయన లోపల ఉండవలసి ఉన్నది. అయితే ఆయన చెప్పాడు నేను ధనవంతుడను, ధనసమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదు. తెలియదు, నీవు గుడ్డిదానవని, గుడ్డి వారిని నడిపించు వాడవని, ఆత్మయందు నిరుపేదవని, దిక్కుమాల దానవని, దరిద్రమైనది, అది ఎరుగనది అని ఎరుగనది. ఒక్క మనిషిడు దిగంబరి దిక్కుమాలిన వాడై గుడ్డివాడై ఉండి అతడు దిగంబరి అని నీవు చెప్పినది ఎరిగిన ఇంగిత జ్ఞానము కలిగి ఉంటే దాని గురించి ఒకటి చేయటకు ప్రయత్నించును. అయితే అతడు తల ఊపి అది నాకు అవసరం లేదు, నేను చేయవలసింది నాకు చెప్పుడు, నీవెవరు, నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నాకు తెలుసు అని అంటే అదంత దీనమైన రూపము కాదా? నాకు తెలియదు. అదే ఖచ్చితంగా ఈ బైబిల్ యొక్క దేవుడు తెలియజేస్తున్నది. ఈ యొక్క చెడు కాలంలో సాక్షాత్ ఇప్పుడే సంఘము ఉండునని మనము నివసిస్తున్న ఈ ఆఖరి సంఘ కాలంలో సంఘము ఉండునని బైబిల్ తెలియజేస్తున్నది. గమనించు, ప్రజలతో నేను ప్రేమించు వారందరినీ నేను శిక్షించుతున్నాను, గద్దించుతున్నాను. నీవేది చేస్తున్నావో దానిని గుర్చి ప్రభు చేత నీవు గద్దించబడుతున్నట్లయితే అలాగైతే అందులోండి బయటికి రా. నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించదను. ఒక్క నిమిషం ఆగు అని ఆ పరిశీలు చెప్తే, ఆ పరిశీలు చెప్తే ఈ మనిషి మన మీద ఒక సవాళ్లు విసిరాడు. లేఖనాలు పరిశోధించు, వాటి ఎందు నిత్యజీవనదని మీరు తలదుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నావని ఇతడు అనుచున్నాడు. నేను తిరిగి లేఖనాలు చూచి ఆయన ఏమి చేయవలసి ఉండెను, ఆయన ఎవరై ఉండెను, ఏమి జరగవలసి ఉండెను నేను చూచడం మంచిది. నేను వెనుకకు తిరిగి చూచి కనుగొంటాను. దానికి బదులు వారు యాజకుల వద్దకు వెళ్లిపోయి అదేంటి అని వారిని అడిగారు. వ్యత్యాసాన్ని చూస్తున్నారా? వారు వాక్యమును చదవలసి ఉండెను. హెబ్రీ 1:1 బైబిల్ తెలియజేస్తున్నది దేవుడు నానా సమయంలో, అనగా పురాతన కాలంలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా బైబిల్ వ్రాయబడినది. ఎప్పుడు గమనించు, ఆయన ఏర్పరచుకున్న సొంత మార్గమును ఆయన బైబిల్ను వ్రాశాడు. చూస్తున్నారా? ఆయన ఆ విధముగా దాన్ని వ్రాయనవసరం లేదు, లేదా మనిషి రక్తము ద్వారా ఆయన రక్షించిన అవసరం లేదు. ఆయన మనుషుల ద్వారా సువార్తను ప్రకటిపన అవసరం లేదు. ఆయన సూర్యుని లేక చంద్రుడిని లేక నక్షత్రాలను సువార్తను బోధించడానికి అనుమతించగలడు. సువార్త సునాదము చేయుటకు ఆయన గాలిని అనుమతించగలడు. కానీ ఆయన మానవుని ఏర్పరచుకున్నాడు. ఆయన వాక్యం వచ్చు మార్గమును ఆయన ఏర్పరచుకున్నాడు. అది ఆయన యొక్క ప్రవక్తల ద్వారా వారు ముందుగా ఏర్పరచబడినవారు, ముందుగా నిర్ణయించబడినవారు. ఆయన వాక్యంలో భాగమై ఉండి ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షతను ఆ కాలానికి ఆ సమయానికి తెలియజేసిరి. ఎందుకనగా దేవుని వాక్యం ప్రవక్తల యొద్దకు మాత్రమే వచ్చెను. అది ఎన్నడూ వేదాంతి యొద్దకు రాలేదు. లేఖనం నాకు చూయించు, అది ప్రవక్తుల యొద్దకు మాత్రమే వచ్చెను. దేవుడు అబద్ధమాడడు. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథమును ఆయన ఏర్పరచుకున్న పద్ధతిని మరియు ఆయన ఏర్పరచుకున్న సొంత ప్రవక్తల ద్వారా ఆయన వ్రాసి ఉన్నాడు. మనుషులు ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా కాదు, అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల ద్వారా. ఉత్తరవాదాని యొక్క విశ్వాసులు వారి ప్రవక్తలు చెప్పినవి నెరవేర్పు కొరకు ఎదురు చూస్తారు. అదే వారు దేవుని యొక్క ప్రవక్తలనే గుర్తు. ఎందుకనగా మొదట వారు ప్రేరేపించబడింది, ఆ తర్వాత ఘడియ యొక్క వాక్యముతో వారు ఖచ్చితంగా నిలబడిపోయారు. అదే అతని యొక్క యోగ్యత అన్నవాళ్ళు. చూస్తున్నారా, గత ఆదివారం మనము దాన్ని ప్రకటన చేశాము. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చెదరు. ఏ విధముగా బిల్లాము, మోషేలు, ఆ ఉదాహరణలు మనం చూశాము. వారు ఇద్దరు కూడా ఒకే ఆత్మచేత అభిషేకించబడ్డారు. అందులో ఒకరన్నారు, మనమంతా ఒక్కటే, మాతో వచ్చి చేరండి. మా అమ్మాయిలను అంతా కూడా, ఇక్కడ అందమైన అమ్మాయిలు మాకున్నారు. అబ్బాయిలు మీరు ఇక్కడికి వచ్చి మంచి భార్యలను తీసుకోండి, అది మంచిదే. మనమంతా ఒకే ప్రజలం, ఇలాగైనా ఒకే జాతిమి. అందుకొరకే దేవుడు వారి ఎన్నడూ క్షమించలేదు. వారు ఆలకించారు, చూశారా, లోకము ప్రజలు చిన్న బయట రంధ్రము కొరకు ఎదురు చూస్తున్నారు, చిన్న అడ్డుదారి కొరకు, చిన్న పక్కదారి కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే దేవుని వాక్యంలో ఎలాంటి చిన్న దారులు లేవు. ఒకే పద్ధతి, ఒకే మాదిరి. నిన్ను నీవు తప్పక కత్తిరించుకుని ఆ మాదిరిలో నీవు సరిచేసుకునివలసి ఉన్నది. నీవు సరిపోవటకు మాదిరిని కత్తిరించుకు ప్రయత్నం చేయవద్దు. ప్రతి ఒక్కరూ తప్పక అలాగే చేయవలసి ఉన్నది. దేవుడు చేయ ఒకే ఒక మార్గము, అది ఒక్కటే. ఎప్పుడు గమనించు, ఆ వాక్యము నిర్ధారణ కొరకై విశ్వాసులు ఎదురు చూస్తారు. చూడు, అది మనుషుల ద్వారా వ్రాయబడినది కాదు, అయితే ప్రభువుకు దేవుని ద్వారా వ్రాయబడినది. కాబట్టి అది మనుషుల యొక్క పుస్తకము కాదు. ఒకరన్నారు, అది కేవలము ఒక హెబ్రీ వ్రాతలు. హెబ్రీలు వారికి వారే ఖండించుకునే వ్రాతలు. రాసుంటారా, సొగసైన యూదా దేశము, సొంత నాజుకు గల మేధస్సు గల దేశము, వారి సొంత తప్పుదల వ్రాసుకుని వారికి వారే తీర్పు తెచ్చుకుంటారా? తప్పక జరగదు. అలాగూ వారి సొంత పాపములు తెలుపుతూ వారు ఏ విధంగా విగ్రహాలలోనికి వెళ్లిపోయారో, దేవుని వాక్యానికి విరోధముగా వారు ఎలాగ జారత్వము జరిగించారు, అవి తెలుపుతూ కాదు కాదు వారు ఎన్నడూ చెప్పలేదు. వారు గర్వము గల దేశము. ఇది మనుషుని యొక్క పుస్తకము కాదు సుమా, ఇది దేవుని యొక్క గ్రంథము. దేవుని స్వరమును విని లేక దర్శనాలు చూచి ఒక మనిషి అనేక పర్యాయాలు, తనకు తానుకు అనేక సార్లు అనేక సందర్భాల్లో దాన్ని అర్థము చేసుకోలేరు. చూశారా, మనుషుడు బైబిల్ వ్రాయలేదు, దేవుడు బైబిల్ వ్రాశాడు. ఇది మనుషుడి పుస్తకము కాదు, ఇది దేవుని యొక్క గ్రంథము. ఇది మానవుని పెదవుల ద్వారా తెలియచేయబడిన దేవుని యొక్క తలంపులు. అది దాన్ని బైబిల్ గా చేసినది. తెలియచేయబడిన తలంపు ఒక మాట ఉంటున్నది. ఆరుమూలలో దేవుని తలంపులు ఉండెను. ఆయన ప్రవక్తల పెదవుల ద్వారా ఆయన దాన్ని తెలియపరచెను, మరియు ఆయన దాసుల ద్వారా దాన్ని స్థిరపరచెను. అవును, గమనించు, ఆయన ముందు నిర్ణయించిన ప్రకారంగా దేవుడి తన స్వంత ఎన్నిక చేయను. ప్రతి కాలంలో ప్రవక్తలను ఎన్నుకొనను. ఇది గమనించు, ఆ కాలానికి తగిన రీతిగా ప్రవక్తల స్వభావాన్ని ఆయన నిర్ణయించును. చూశారా, అతని నడవడిని, అతని ఏమి చేయను ఆయన బిగించును. అతని విద్యావంతుడు లేక విద్య లేనివాడు ఆయనే పొందుక చేయును. అతను చేయి బోధన విధానమును, అతను కలిగి ఉండవలసిన వరములను ఆయన పొందుక చేయును. ఆ ప్రత్యేక కాలానికి వర్తమానము ఒక ప్రత్యేకమైన విషయం సంభవించడం దేవుడు ముందుగా నిర్ణయించను. దాని స్థానంలో మరొకటి జరగలేదు. అది ఏమైనది భద్రత తీసుకును. ఎన్ని మానవ కల్పిత చైతన్యాలున్నా దాని స్థానాన్ని ఏది తీసుకోలేదు. ఆయన ఒక మనిషిని ముందుగా నిర్ణయించును. ఒకవేళ విద్యలేని పావుడు కావచ్చును, మరొక మనిషిగా ఆయనే ఆయన ముందుగా నిర్ణయించవచ్చును. అతని ఎవరినప్పటికీ అతని తరగతిని అతనికిచ్చును, అతని వరములను, అతని యొక్క స్వభావమును, అతని నడవడిని. అది ఏదైనప్పటికీ అతని ఏ విధముగా తెలియపరచుకోవలను, అతను ఏమి చేయవలను అతనికిచ్చును. గడే యొక్క ప్రజలను పట్టుకుంటానికి ఆ కాలం యొక్క మనిషిగా ఆయన చేయును. అవును, ఆయన అది చేయును. ప్రతి ఒక్క కాలం ముగింపులో సంఘము లోకం వైపు తిరిగిపోయి పాపములు చేసినప్పుడు వాక్యం మీద మనుషులు చేసిన అనువాదం మీద ఆనుకునిపోయినది. అన్ని కాలాలలో వారు ఎప్పుడు కూడా కాలం యొక్క అంతమున వారి ఆచకుల ద్వారా, వేదాంతుల ద్వారా గందరగోళంలోకి వెళ్లిపోయింది. ఎంతవరకు అనగా అది ఎల్లప్పుడూ గందరగోళమై ఉండు వరకు. ఎల్లప్పుడూ కూడా వారి అనువాదాలు తప్పైనవే. అవి తప్పు కాకుండా ఏ ఒక్కసారి కూడా లేదు. ఏ ఒక్కసారి కూడా దేవుని వాక్యము నిజము కాకుండా ఉండలేదు. అదే వ్యత్యాసము. ఇప్పుడు మీరు చూసారా, దేవుడు బైబిల్ ను ఆయనే వ్రాశాడు. దేవుడు మాట్లాడగలడు. ఆయన మోషేతో మాట్లాడానని అతను చెప్పాడు, యెర్మీయా చెప్పాడు. ఆయన మాటలను నా నోటిలో ఉంచి ఉన్నాడు అని అన్నాడు. దేవుడు వ్రాయగలడు. ఆయన తన సొంత వ్రేలితో 10 ఆజ్ఞలను వ్రాశాడు. బబులోను గోడ మీద ఆయన వ్రాశాడు. జ్ఞప్తించుకోండి, కేవలం పాత నిబంధనలోనే యెహోవాయలాగు సెలవిచ్చుచున్నాడని 2000 సార్లు ప్రవక్తలు పలికారు. దేవుడు మాట్లాడగలడు, దేవుడు వ్రాయగలడు. నిజం. 290 పాళ్లు మత్తయి, మార్కు, లూకా యోహానులలో నిశ్చయంగా దేవుని యొక్క సొంత మాటలే. యేసుక్రీస్తు మాట్లాడినవి. కాబట్టి దేవుడు వ్రాయగలిగితే, దేవుడు చదవగలిగితే, దేవుడు మాట్లాడగలిగితే ఇతరులు అదే చేతికు ఆయన కారణభూతుడు కాలేడా? భూగవాణి కలుగు చేసిన వాడును, అతని మాట్లాడటకు మాట ఇచ్చిన వాడు ఎవరు అని ఆయన మోషేతో చెప్పలేదా? దేవుడు ప్రవక్తల ద్వారా బైబిల్ వ్రాశాడు. అది చేయు ఆయన మార్గమది. ఇప్పుడు ప్రతిసారి కూడా సంఘము మిశ్రితమైపోతున్నప్పుడు అలాగ వారు చేస్తారని దేవునికి ముందుగానే తెలుసు. ఎందుకనగా ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి ఆ కాలానికి ఆయనకు కొందరు ప్రవక్తలు ఉన్నారు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన రుజువు చేయబడిన అద్భుత ఆశ్చర్యములు చేయు వాక్యముతో మరియు ఆయన వాక్యం నిర్ధారణ చేయొచ్చు. ఆయన వాగ్దానం చేసిన రీతిగా వేణు వెంట సూచికలు చేయొచ్చు. ఆయన వాక్యమును స్థిరపరచుచు నేను అనుదానని ప్రవక్త తనకు తాను రుజువు చేయబడిన తర్వాత నిజమైన అనువాదమును ఆయన ఇచ్చెను. ఎవరి యొద్దకు అయితే ఆయన పంపబడినో ఆ ఏర్పరచుకున్న వారు తప్ప అందరూ అతనిని ద్వేషించిరి. ప్రతి ఉదాహరణను పరీక్షించి అది నిజమో కాదో చూడు. ఎవరి యొద్దకైతే ఆయన పంపబడినో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే ఎందరూ ఆయనను అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులగునట్లు ఆయన అధికారమును అనుగ్రహించాను. గమనించు, వాక్యం యొక్క ప్రతి పరీక్ష, ప్రతి ఉదాహరణలో, ప్రతి కాలం యొక్క అంతమున, ఉత్కంఠము లేక కూడలో నేను దాని గురించి అనేక సార్లు బోధించినట్లుగా నోహు కాలమును చూడు. తీర్పుకు ముందు ఆ ఔన్నత్యము లేక ఉత్కంఠము ఏమి జరిగినది? నోవహు తన యొక్క సొంత కుటుంబను మాత్రమే ఆ మనిషిని నమ్మినది, మిగతా వారు అతని విమర్శించారు. లోకమా అంత నాశనమైపోయినది. అబ్రహాం యొక్క దినాలు అబ్రహాం యొక్క వర్గం మాత్రమే నమ్మారు. దేవదూతలు వెళ్లి సదమకు బోధించినప్పుడు లోతు, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మాత్రమే బయటికి వచ్చారు. ఆమె వెనుదిరిగి ఉప్పుస్తమైపోయినది. మోషే యొక్క దినాలలో ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన ఇశ్రాయేలు మాత్రమే బయటికి వచ్చారు. ఫరో వారిని ద్వేషించాడు. ఏలియా యొక్క దినాలలో ప్రతిది అయితే 7,000 మంది కాక అందరూ దేశమా అంత అతన్ని ద్వేషించేది. యిర్మీయా దినాలలో పచ్చికాయలు అతనిపై విసిరి అతని పిచ్చివాడిని పిలచరి. ఎందుకనగా అతను అనేక దినములు ఒక ప్రక్కనే పండుకునేను, మరొక ప్రక్క అవి సూచనలుగా తీసుకునబడినవి. వారు అతన్ని ద్వేషించారు. ప్రవక్తకు యెషయా, ఆ జనంగాని అతనెంతగానో గద్దించను. ఎంతవరకనగా రూపము రంపము తీసుకుని వారతని రెండుగా చేసిరి. బాప్తిస్తమిచ్చి యోహాను అతడొక అడవి మనిషి, అక్కడ ఒక విధమైన అరుపులు అరిచే పిచ్చోడు. అయితే ఆ అందరి శిష్యులను యేసుక్రీస్తుకు ఒక సంఘముగా అతను బహుకరించాడు. అదక్కడే ఉన్నది. యోహాను ఒక ప్రజలను సంక్షిప్తపరిచాడు. అతనికి ఎంతమంది ఉన్నారు? 2,000 మీద వారిని నీవు లెక్క పెట్టగలవు. 2 చేతుల మీద నీ వేళ్ల పైన. యేసు వచ్చినప్పుడు యోహాను ఎంతో మందిని ఆయనకు బహుకరించాడు. ఇప్పుడు ఆయన రెండవ రాక సంగతి ఏంటి ఆలోచించే. అయితే నిజమైన బైబిల్ విశ్వాసులు వాక్యం ఎంతో విషయంగా ఆ కాలానికి ప్రత్యక్షము కాగా వారు అది నమ్మారు. దానికి దూరంగా ఉంచు మార్గం లేదు. అది నమ్మారు. చివరికి వారి రక్తముతో సాక్ష్యాన్ని ముద్రించారు. అది నమ్మారు వారు. అప్పుడు అది వారికి, నిర్ణయించబడిన వారికి, ఆ కాలంలో నమ్మి చూచు వారికి. మిగతా వారు అది చూడలేరు. వారు గుడ్డివారైపోయారు. వారు చూడలేరని నువ్వు చెప్తావు? బిలాము వలే. అది బిలాము ఎందుకు చూడలేకపోయిను? అతడు ఒక ప్రవక్త ఉండెను, అభిషేకితమండేవాడు. ఫరో దాన్ని ఎందుకు చూడలేకపోయిను? దేవుని యొక్క హస్తము దిగివచ్చి అక్కడ అద్భుత కార్యాలు జరిగించిన అతను చూశాడు. అది కేవలము అతని హృదయాన్ని కఠినపరిచినది. అది నిజమేనా? ఒక యూదురే ఉంది, దాతాను. అది ఎందుకు చూడలేకపోయాను? అక్కడే మృత సమాధానం వచ్చి స్వచ్ఛంగా పడిన మన్నాను ప్రతి రాత్రి భుజించి అయినా అది చూడలేకపోయాడు. కోరహు ఎందుకు దాన్ని చూడలేదు? కైఫా ఎందుకు దాన్ని చూడలేదు? ఆ సమయమందు లోకానికి మత సంబంధమైన ప్రాముఖ్యుడు అతడు. అది మెస్సయ్య అని అతను ఎందుకు చూడలేదు? యూదా అది ఎందుకు చూడలేదు? యూదా వారితోనే ఉన్నాడు, వారితో నడిచాడు, వారితో కలిసి అద్భుతాలు జరిగించాడు. అయితే వాక్యము నెరవేర్పు జరగవలసి ఉండెను. బైబిల్ తెలుపుతున్నది ఆ స్థానాన్ని తీసుకుంటానికి వారు పుట్టారని. ఆ ఉద్దేశం కొరకు వారు పుట్టారు. అది నిజం. రోమా 8 అది చెప్తుంది. వాక్యము వారి తరములో శరీరధారి అవుట విశ్వాసులు చూడగలుగుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన విశ్వాసులు, ఆ 7,000 మంది, 700 ఏలియా దినాల్లో 7,000 మంది, సరే, ఏలియా దినాలలో 2-3 మిలియన్లలో 700 మంది ఉండేది. అది నిజమని చూసిన వారు. చివరకు 100 వంతైన ప్రజలు లేరు. అయితే అది నిజమని వారు చూశారు. దేవుడు ప్రత్యక్షమవుట వారు చూశారు. ఏలియా పంపించబడిన వృద్ధ విధవరాలు ఆ కట్టెలు ఏరుకుంటానికి వెళ్లిపోయినది రొట్టె తయారు చేసుకుంటానికి ఆమెకు ఆమె కుమారునికి తగినంత రొట్టె చేసుకుని ఆ తర్వాత చనిపోటకు. అయితే ఏలియాను గమనించు. అతడు అన్నాడు, మొదట నాకొకటి చేయము, ఎందుకనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భూమిపైకి ప్రభువైన దేవుడు వర్షం కురిపించే వరకు బుడ్డిలోనది తరగలేదు, తొట్టిలోనది తగ్గిపోలేదు, ప్రశ్న ఏమీ లేదు. వెంటనే ఆమె తీసుకుని రొట్టె చేసి అది అతనికిచ్చినది. ఈ విధంగా చెప్పాడు, మొదట నాకు చేయి, ఆ తర్వాత నీకు నీ కుమారునికి ఒకటి చేయి. ఎందుకనగా ఆమె ఆ మనిషిని మాట విన్నది, అతని వైపు చూచినది. ఆమె ముందుగా నిర్ణయించబడిన విత్తనము. వాళ్ళు అనేకులు చెప్పారు, అదిగో అక్కడ ఆ వృద్ధుడు వింత మనిషి మరలా ఉన్నాడు, అతని బట్టి దేవుడు మనల్ని శపించుచున్నాడు. జ్ఞాపకపరచుకోండి, ఏలియాను ఇశ్రాయేలును హింసించువాడు నీవే కదా అని అన్నారు. అతను చెప్పాడు, ఇశ్రాయేలును బాధించువాడు నీవే అని. చూశారా ఎవరి మాటను ఆయన రుజువు చేయబోతున్నాడు? తన సొంత మాటను. బైబిల్ చెప్తుంది వారు ఈ ఉద్దేశం కొరకై పుట్టి ఉన్నారని. అయితే అవిశ్వాసి, అయితే నిజమైన విశ్వాసి ఆ కాలం యొక్క వాక్యము శరీరధారి అవుట చూడగలుగుతాడు. దేవుడు మానవుల పెదవుల ద్వారా మాట్లాడి ఆయన ఏమి చేయాలని చెప్పినో అవి ఖచ్చితంగా చేయుట చూస్తాడు. అది అయిపోతుంది. దాని మిగతాది గమనించు. సూచికలు గమనించవద్దు. నీవు సూచక్రియలు గమనించితే లోకములో వలే నీవు తప్పక బుద్ధిహీనుడైపోతావు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితము మోసపరచుటకై అబద్ధ ప్రవక్తలు లేచి అద్భుతాలు సూచికలు చేయుదురు. వాక్యమును గమనించు. ఈ అజగులను, ఈ యొక్క ప్రవక్తలను, అక్కడ నిలబడి ఉన్న హెబ్రీ ప్రవక్తలను చూడు. పెద్ద 2 కొమ్ములను సిద్కియా తీసుకుని, నేను దేవుని వలన అభిషేకించబడిన దేవుని ప్రవక్తను అని చెప్పుచున్నాడు. అది నిజమే. ఇక్కడ నాకు 399 మంది నాతో ఉన్నారు. పరిశుద్ధాత్మ మాపై ఉండి దేశం మాకు సంబంధించినదని నిర్ధారించి చెప్పుచున్నది. మనం వెళ్లి తీసుకుందాం. ఏ కొముల చేతనే అహాబు, నీవు శత్రువును మన భూభాగం నుండి నెట్టివేస్తావు, ఎందుకనగా దేవుడు భూమిని మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ భక్తిగల మంచివాడైన యెహోషాపాతు చెప్పినది గమనించు. నీకు ఇంకొకరు లేరా అని అడిగాడు. మరొకరా, 400 మంది ఒకే కట్టుబాటులో ఉన్నారే. అతడు అన్నాడు, అవును ఇక్కడ మరొకరు ఉన్నాడు, అయితే నేను అతను ద్వేషిస్తాను. చెప్పాడు, అతను ఎప్పుడు కూడా మా మీద కేకలు పేయచ్చు, మేమెంతో ఘోరమైన పాపులమని ఇంకా ఏవో చెప్తుంటాడు, నే అతను ద్వేషిస్తాను అని అన్నాడు. అతడు మిఖాయి, ఇమ్లా కుమారుడు. అతడు అన్నాడు, ఓ రాజవైన నీవు అలా అనకూడదు, రాజువైన నీవు అలా అనకూడదు, వెళ్లి అతను తీసుకుని రా, అతడు చెప్పినది మనం విందాం. కనుక అతన్ని వారు ఇక్కడ తీసుకుని వచ్చారు. అతడు అన్నాడు, ఈ రాత్రి ఇవ్వు, ప్రభు దాని గురించి ఏమి చెప్పునో చెప్తాను. అహాబు అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, సత్యం తప్ప మరేది చెప్పవద్దు. ఆ మనిషి వచ్చి అన్నాడు, నీవు తిరిగి మంచి సహవాసం కావాలనుకుంటే మిగతా వారు చెప్పినట్లుగా చెప్పు. మిక్కాయి అన్నాడు, దేవుడు ఏమి చెప్తాడో అదే చెప్తాను. చూశారా, మర్చిన ఉదయం వారు బయటికి వచ్చారు. రాజు తన వస్త్రము ధరించుకుని సకల ఆడంబరముతో గవని యొద్ద కూర్చున్నాడు. ప్రభక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. ఇప్పుడు మూఢ భక్తి గలవాడా, దాని గురించి నీవేం చెప్తావు, వెళ్ళు అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు కాపురు లేని గొర్రెల వలె చెదరియుట నేను చూశాను. అతను తన చేయి అతని నోటి మీద పెళ్ళని కొట్టాడు. ప్రవక్త నోటి మీద పెళ్ళని కొట్టాడు. ఇద్దరు అభిషేకితమైన ప్రవక్తలు అక్కడ నిలబడి ఉన్నారు, ప్రవచించారు. 400 మంది ఒకరితో ఒకరు వ్యతిరేక్తులు. అది నిజంగా కఠినంగా కనిపిస్తున్నది. ఆలోచించిపో వారు అనేకుల్లో అది ఎల్లప్పుడూ క్షేమము కాదు. వారు దేని గురించి ఆలోచన చేయుచున్నారో, వారి యొక్క ఆలోచన ఏదో, దానిపైన అది ఆధారపడుతున్నది. అక్కడ రాజుకు క్షేమం లేదు. అది సరియవటకు ఆ గుప్పు ఆలోచన తీసుకున్నాడు. అతని కొద్దిగా ఆగి గ్రంథపు చుట్టూ త్రిప్పి ఏలియా ఏమి చెప్పాడో చూచినట్లయితే ఎంత బావుండను. తరువాత మీకాయి ఏమి చెప్పలేకపోయాడు. అతనికి తెలియదు, బహుశా అందుకై దేవుడు తన్ని క్షమించి ఉండవచ్చును. అయితే మొదటిగా అతను ఒక ప్రవక్త ఉండి దేవుడు చెప్పినది ఏదో తెలుసుకుంటానికి దేవుని యొద్దకు అతను వెళ్లాడు. అతను చెప్పాడు, సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండడం నేను చూశాను, ఆయన చుట్టూరా ఆయన పరలోక సంబంధులను నేను చూశాను. మనలో ఎవరికి కిందకి పోయి అహాబును ఇక్కడికి కార్యం చేయగలరు, ఇక్కడికి వచ్చే కార్యం చేయగలరు, లేదా మరో విధముగా అతని గురించిన ప్రవచనము నెరవేర్పు చేయగలుగుతారు. చూశారా, ప్రవచనం ఏలియా ఎప్పుడో చెప్పాడు, కుక్కలు నీ రక్తమును నక్కును. కాబట్టి ఒక అబద్ధపు ఆత్మ కిందికి పోయి పైకి వచ్చి ఆయన ఎదురుగా వచ్చుట నేను చూచుచున్నానని చెప్పాడు. నేను వెళ్లిపోయి అతని ప్రవక్తలను అహాబు ప్రవక్తల్లోకి వెళ్లి వారు అబద్ధమును ప్రకటించినట్లుగా చేస్తానని చెప్పినది అని అతడు చెప్పాడు. ఆ మనుషులు ఎంతో అహంకారులని, వేదాంతముతో నిండిపోయి ఉన్నారని, ప్రతిదీ కూడా వారికి బాగానే ఉన్నదని, అహంకారంతో అలాగ ఉన్నారని దేవునికి తెలుసును. కాలానికి తగిన వాక్యాన్ని గుర్చి వారు ఎన్నడూ గమనించలేదు. కాబట్టి దేవుడు చెప్పాడు, వెళ్ళు, నీవు వారిని జయించుదవు అని అన్నాడు. ఒక దురాత్మ వలన అది ప్రవచించబడు జరిగినదని మికాయి చెప్పాడు. టెలిఫోన్ యొక్క ఫ్లగ్ ను ఊగులాడింప చేసి ఉండవచ్చును, రేడియోను త్రిప్పి ఉండవచ్చును, లేదా ఏదైనా చేసి ఉండవచ్చును. వారికి వ్యతిరేకముగా అది వస్తుందని వారు విన్నారు. లేచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఏమి జరిగిందో చూడు. మీకాయా తన దర్శనమును వాక్యముతో పరీక్షించుకోవలసి ఉండేది. ఎందుకనగా అది అతనికి తెలుసును. అతను చెప్పాడు, ఆ మనిషిని చెరసాల్లో ఉంచు, కన్నీలే ఆహారంగా కన్నీరే పానీయంగా ఇవ్వు. నేను తిరిగి వచ్చినప్పుడు అతని విషయం చూస్తాను. నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదు. అక్కడే అతని యొక్క దర్శనం ఖచ్చితంగా ఆ కాలం యొక్క లేక ఆ ఘడి యొక్క ప్రతి వాక్యముతో ఉన్నదని అతను ఎరిగి ఉండెను. అది అహాబు సమయం. సహోదరుడా, సహోదరి, ఇది బబులోను నుండి బయటకు పిలుచు సమయం. ఆ కలమయ్యున్నది. సాయంత్రపు వెలుగులు ఇక్కడ ఉన్నవి. వెలుగుననే వెలుగులో నడువు. గమనించు, విశ్వాసులు వాక్యపు ప్రత్యక్షమని చూస్తారు, అది నమ్ముతారు. యేసు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము, నా వాక్యము ఎరుగును, కాలం యొక్క నా గుర్తులు. ఒక అబద్ధికుడు, వారు వెంబడించరు. మన పాఠంలోకి వెళ్దాము. ఎందుకనగా నేను వెళ్లిపోబోతున్నాను, అది నేను చూస్తున్నాను. ఆ ప్రార్థన వరుసను నేను ఎక్కువగా అతి ప్రాముఖ్యముగా తీసుకోవాలనుకుంటున్నాను. తిరిగి ఇప్పుడు పాఠం మీదకు వెళ్దాం. ఒక నిమిషం, మనము విచారణ ఉన్నది ఇక్కడ. అది ఎప్పుడు జరిగినట్లుగా యథాతథంగా అది జరుగుతున్నది. ఆయన వాక్యము చెప్పినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా మలాకి ముడులో దేవుడు ఆయన ప్రవక్తను పంపాడు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. యోహాను దానినే సాక్ష్యమిచ్చాడు. మరియు యెషయా 43 ఇంకా మనము కనుగొంటున్నాము. యెషయా చెప్పాడు, ఆలకించుడి అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు, ఇట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఆ యొక్క ప్రవచనాలు అన్నీ చూడు, త్వరగా గమనించు. లేఖనము అతనిని గుర్తింపు చేసినది. నీవెవరు, నువ్వు మెస్సయ్యవా అని అడిగినప్పుడు నేను కాదు అని అతడు చెప్పాడు. నీవు యిర్మీయావా, ఆ ప్రవక్తల ఒకడేవా, నేను కాదు అని చెప్పాడు. అయితే యెషయా చెప్పేట్లు నేను అరణ్యంలో కేకవేయ ఒకని శబ్దము. వారు నమ్మి ఉంటారని అనుకుంటున్నావా? లేదండి. ఎందుకని? వారి సంఘము ద్వారా ఆయన రాలేదు. చూశారా, అతడు తన యొక్క 9 వయసులో అరణ్యంలోకి వెళ్లి 30 బయటికి వచ్చాడు. వేదాంత పాఠశాలకు మించిన గంభీరమైనది అతనికి వర్తమానము. మెస్సయ్యను పరిచయం చేసిన వాడు ఇతడే. ప్రతి ఒక్కరూ అతన్ని ఏ వైపునకు ఆ వైపునకు లాగిందరు. అయితే అతని తండ్రి యగు జకరియా చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని అరణ్యమునకు పంపాను. అతడు ఒక యాజకుడు. అయితే అతడు ఏనాడు కూడా తన తండ్రి దారిన వెళ్లలేదు. కారణం, ప్రవక్తలు అలాంటి వాటి నుండి రారు. వారు కరుకైన నేల నుండి వచ్చేదరు, అడవుల గుండా వచ్చేదరు. వారు ఎక్కడి నుండి వచ్చేదరు ఏ మనిషికి తెలియదు. ఎలాగున రంగం పేరుకి వస్తారో వారి యొక్క చరిత్ర ఏదో ఎవరికి తెలియదు. వారు నేరుగా వచ్చి వాక్యమే మాట్లాడతారు. దేవుడు వారిని తీసుకుంటాడు. వారు వెళ్లిపోతారు. ఆ జనాంగాన్ని గద్దిస్తారు, ఆయన వాక్యములోకి కదిలిస్తారు. ఘనమైన దినము కొరకు ఎదురు చూస్తారు. సంఘము అతన్ని నమ్మదు. ఎందుచేతనగా అతడు వారు ఎరిగిన వాడు కాదు కనుక. వారి యొక్క పుస్తకాల్లో అతని అభిషేకంలో గుర్చిన వివరణ వారికి లేదు కనుక వారు తన తృణీకరించారు. చూశారా, దేవుని యొక్క రుజువు చేయబడిన వాక్యమును ఎంతో విషదంగా అక్షరం వెంబడి అక్షరము వాక్యమును వారు నమ్మరు. మల్లాకి 3 అతను రుజువు చేయటకు 2 లేఖనములు. మల్లాకి 3, యెషయా 43. చూశారా, ఆ 2 లేఖనాలు ప్రభు మార్గం సరళము చేయు ఒక మనిషిని గుర్చి మాట్లాడుతున్నవి. దాని ప్రతి ఒక్క వివరణకు అతడు యోగ్యుడు. అతడు ప్రవక్త ఉండవలసి ఉన్నది. నేను ఏలియాను ఎద్దుకు పంపెదను, అక్కడే అతడున్నాడు. ప్రతి విధమైన కరుకైన మార్గమున గమనించు. అతని స్వభావము ఏలియాతో ఎంతగా సమ్మిళితమైనదో. ఏలియా అరణ్యవాసి, అలాగే యోహాను కూడా బయట ఉండేవాడు. అతడు నాదుకైన వాడు కాదు, అతడు కరుకైన వాడు. తిరిగి గమనించు, ఏలియా స్త్రీ ద్వేషకుడు. ఎజబెలకు ఆమె రంగు పోతను గుర్చి అతను చెప్పాడు. ఎక్కడికి వెళ్లవలను, ఎక్కడికి ఆగవలను. అలాగే యోహాను కూడా. యెజెబెలు ఏలియాను చంపు ప్రయత్నం చేసినది. అతని మెడ మీద నుండి తలను ఛేదించి వేయాలని ఆమె దేవత పేరిట ప్రమాణం చేసినది. అలాగే హెరోదియా, అవునా, ఎప్పుడు వారికి వర్తమానం కనిపెట్టు, వారేమి చేశారో కనిపెట్టు. మనము ఈ విధంగా ఇక్కడ కూర్చున్నాము. బైబిల్ ఏమి చెప్పినదో వెనుదిరికి చూసినట్లయితే ఆ మనిషిని యొక్క స్వభావాన్ని కనిపెడితే లేఖన ప్రకారంగా అన్ని విధాలా కాలమునకు సంపూర్ణంగా ఏలా సరిపోయినో అతడే అని వారు ఎరిగి ఉండవలసి ఉన్నది. సుమారు అరడజన మాత్రమే అది ఎరిగి ఉండేది. అది నిజం. అరడజన కంటే ఎక్కువ మంది అది అర్థం చేసుకోలేదు. అతడిది వింటానికి కొరకై వెళ్లారు. అయితే అది వారు నమ్మలేదు. చూశారా, ఎందుకని? వారి ఘడియలోని ప్రవచనం యొక్క గుర్తింపును వారు నమ్మలేదు. గమనించు, అతని చూచి వారు నవ్వారు. అతన్ని అరుపులు అరుచువాడని, అడవి మనిషి అని, బడికి అలవాటు లేని విద్యలేని మూఢుడని, దెబ్బ కొట్టి తబ్బిబులడుగుడు వాడని, పిచ్చివాడని, దయ్యమని అతని పిలిచారు. యథాతథంగా అతని విద్యను బట్టి అతని వారు తీర్పు తీర్చారు. అతని వ్యాఖ్యానాన్ని బట్టి వారు అతని తీర్పు తీర్చారు. అతను ధరించిన వస్త్రాలను బట్టి అతని గొర్రెల చర్మపు ముక్క చుట్టూ చుట్టుకున్నాడు, ఒంటే చర్మపు దట్టి ధరించి ఉన్నాడు. అంతా రోమములు గలవాడు. నీళ్ళలో నుండి బయటికి నడుచుకుంటూ వస్తాడు. ఏ సంఘము లేదు, ఏ సహకారము లేదు, జనానిని వేసే ఆసనము లేదు. వారది అంగీకరించలేకపోయారు. వారు యుగ సంబంధమైన దేవతను ఆరాధిస్తున్నారు. చూశారా, ఇప్పుడు చెప్పాలని నా యొక్క భావం కాదు, వచ్చిన వారిలో అబద్ధ ప్రవక్తలు ఉండలేదని కాదు. ఎన్నే ఎంబ్రేలు వారు. అయితే నీవు చేయవలసిన పద్ధతి వాక్యు ప్రకారంగా అసలైన వర్తమానమును సరిచేసుకో. అప్పుడు నీవు పొందుకుంటావు. అది ఏ కాలమై ఉన్నది, ఆ కాలానికి ఏది ప్రవచించబడి ఉన్నది. ఆ తర్వాత యోహాను యొక్క ప్రవచనము దేవుని సొంత క్రమ ప్రకారంగా రుజువు చేయబడినది. ఎంతటి సంపూర్ణమో గమనించు. బైబిల్ చెప్తుంది, ప్రభు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. యేసు వాక్యమై ఉండెను. వచ్చుచున్న వాక్య నెరవేర్పును గుర్చి యోహాను ప్రవచించుచుండెను. యేసు వాక్యము నీటిలోనికి ప్రవక్త యొద్దకు వచ్చెను. ఓ, ఎంతటి మనోహరమైన విషయం అది, ఎంతటి అపజయమెరుగునది అది. చూసారా, వాక్యము ఆ దినాన ఎంతో కరువై ఉన్నది. ఇక్కడ ప్రవక్త వచ్చి చెప్పుచున్నాడు, నేను వాక్యం యొక్క స్వరాన్ని. మేమేమి చేయాలి అని వారు అడిగారు. ఓ, ఆయన చెప్పుల వారు ఇప్పుడు నేను యోగ్యుణ్ణి కాదు. అయితే మీ మధ్య ఒకరు ఒక చోట ఉన్నాడు, మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇచ్చువాడు ఆయనే అని చెప్పాడు. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రం చేసి పొట్టును ఆరని అగ్నితో కలిచివేయను, గింజను గర్సెలోకి చేర్చును. ఓహో, ఇటువంటి ప్రవక్త అతడు. ఆ దినం వరకు స్త్రీకి పుట్టిన వారిలో గొప్పవాడు అతని కంటే వేరే లేరని యేసు చెప్పి ఉన్నాడు. ఓ, ఇటువంటి జంబాలు, అతడెక్కడే ఉన్నాడు, ఇతనికి ఎలాగూ తెలియను. ఆయన ఎక్కడున్నాడు ఇతనికి ఎలాగూ తెలియను. అతనికి ఖచ్చితంగా తెలియదు. దేవుని యొద్ద నుండి విన్నాడు. ఖచ్చితంగా అది వాక్యముతోనే ఉన్నది. కనుక ప్రజలు చెప్పినది అతను లెక్క చేయలేదు. దాని గురించి అతడు బోధ చేశాడు, దాని గురించి అతడు ప్రవచించాడు. గమనించు, ఒక మనుషుడు సత్యమైన దాని కొరకు నిలబడినట్లయితే అప్పుడు ఆ మనుషుడు సత్యమని రుజువు చేయటకు దేవుడు బద్ధులై ఉంటాడు. మోషే ఎక్కడ ఐగుప్తుకు వచ్చినప్పుడు, నేను ఇక్కడ దూరాన అరణ్యంలో ఉన్నప్పుడు మండుచున్న చెట్టును నేను చూశాను, అది కలిపోలేదు. నేను చెట్టు దగ్గరికి వెళ్లాను. నేను అలా చేసినప్పుడు ఒక గొప్ప అగ్నిస్తంభము అక్కడ వెళ్లాడుచున్నది. నేను ఉన్నవాడును అనువాడును అని ఒక స్వరము చెప్పినది. ఈ కర్రను తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాలు చేయమని ఆయన నాకు చెప్పాడు. దేవుడు తన వాక్యం రుజువు చేయను. కర్ర చచ్చగా, అక్కడకు ఈగలు వచ్చినవి మొదలగినవి, చీకటి వచ్చినది. తరువాత ఆ ప్రవక్త రుజువు చేతి కొరకై పర్వతం దగ్గరకు ఆ విశ్వాసులను ఆయన తీసుకుని వచ్చాడు. నేరుగా అదే పర్వతం మీదకి అదే అగ్నిస్తంభంలో దేవుడు దిగివచ్చాడు. అది నిజమేనని రుజువు చేశాడు. ఏ దినమున ఆయన చేసినది ఏదో చూడు. ఖచ్చితంగా వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి అతడు నిజమైన ప్రవక్త అని రుజువు చేయబడింది. లేఖనము ఏమని చెప్పినదో అదే వ్యక్తి అతడు. ఇప్పుడు త్వరపడదాము. అయితే వారి మనిషి కల్పితమైన ప్రవచన అనువాదములకు విరుద్ధముగా యేసు వచ్చాడు. మనుషుడు అది ఏమై ఉండునన్నది అనువదించాడు. నిజం. ప్రెస్బిటేరియన్లు అది వారిదే అని తలస్తారు. దేవుడు ఏదైనా చేసినప్పుడు గమనించు, ప్రతి ఒక్క ఇతర సంఘ సంస్థాపకము లేచినప్పుడు ఒకటై గమనించు. అవును, ఎల్లప్పుడూ అదే విధముగా ఉంటవి. వారికి ప్రతి చోట ఎన్నే ఎంబ్రేలు ఉన్నారు. గమనించు, వాక్యం యొక్క భాగము అని వారు చెప్తారు. అయితే ప్రవక్త మాట ప్రకారంగా, ప్రతి అక్షర ప్రకారంగా సహజంగానే వారు మరలా దాన్ని పోగొట్టుకున్నారు. ఆయన్ను శోధించేవాడని ఒక దయ్యం బయల్జెబూబు అని పిలిచారు. ఆయనే దేవుడుగా పిలుచుకున్నాడు అని చెప్తున్నారు. ఆయనే దేవుడై ఉన్నాడని వారి బైబిల్ ద్వారానే వారు ఎరగవలసిన వారై ఉండగా గమనించు, యెషయా ద్వారా ఆయన ప్రవచించబడిను. యెషయా 9:6 తెలుపుతున్నది, బలవంతుడగు దేవుడు, నెచ్చుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడిను. ఆ తర్వాత ఇక తండ్రులు ఎవరు ఉండబోరు, ఎందుకనగా ఆరంభంలో ఆయనే మొదటి తండ్రి. ఆయన మాత్రమే తండ్రి. ఏ భూమి మీద ఏ మనిషిని మీరు తండ్రి అని పిలవద్దు. ఆ తర్వాత ఆయన బలవంతుడకు దేవుడు, నెచ్చుడకు తండ్రి, ఆలోచన కర్త, సమాధానాధిపతి. నిజం, వారు ఏమి చేయదురని అందరు ప్రవక్తలు తూర్పు చేశారో ఆయన వారు అలాగే చేశారు. సాక్షాత్తు ఈ లౌకిక కాలంలో వారు చేయించున్నట్లుగా సంఘం వెలుపుట ఆయన ఉంచారు. గ్రుడ్డది, దిగంబరది, అది ఎరుగనది. ప్రవక్త ఏమి చెప్పాడు, బైబిల్ ప్రవక్త ఏమి చెప్పాడు, అలాగే మనుష్య ఆచారములతో గుడ్డివారైపోయారు. ఆయన బయట ఉంచారు, యథాతథంగా వారిని గుర్చి ప్రవచించినట్లుగా వాక్యమును బయట పెట్టారు. గమనించండి త్వరగా, ఇప్పుడు ఇది పోగొట్టుకోవద్దు. ఇక్కడ పాఠం, యేసు ఆయన వారి మెస్సయ్య అని ఈ ఇద్దరు శిష్యులకు ఎలాగూ కనపరుచుకున్నాడు. ఇప్పుడు అందరి కన్నులు ఈ మార్గన్నే, ఆ దేశం అవల, ఇది పోగొట్టుకోవద్దు. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని, దేవుడు తానే వ్రాసి ఉన్నాడని, మనుష్య సాధనములైన పెదవుల గుండా వచ్చినదని మీకు తెలుపుటకు ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం చేయుట, దేవుడు ఆయనే వ్రాయగలడు, దేవుడు ఆయనే మాట్లాడగలడు, ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేయగలడు. అయితే అది చేయుటకు మనిషిని ఆయన ఎన్నుకుంటాడు, ఎందుకనగా అది వ్రాసిన మనిషి దేవునిలో భాగమై ఉన్నాడు. కనుక దేవుడు బైబిల్ ను వ్రాశాడు. వారు వ్రాస్తున్నదేదో ఆ మనుషులకు తెలియదు, వారి స్వంత మానవ తలంపులలో తెలియదు. వారు దానిని అంగీకరించకపోయి ఉండవచ్చును, అయితే వారు వ్రాశారు, వారు చేయలేరు. బైబిల్ తెలుపుతున్నది, పూర్వకాలమంద మనుషులు, వారు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడిన వారై దేవుడు వారి చేతులను కదిలించాడు, దర్శనంలో వారి కన్నులు కదిలించాడు. వారు తృతున్నది కాక మరొకటి వారు చెప్పలేకపోయారు, వారు మరేది మాట్లాడలేకపోయారు. కారణం, ఆయన నాలుకను, వ్రేలిని, శరీరంలోని ప్రతి అవయవమును సంపూర్తిగా స్వాధీనమంచుకున్నాడు, దేవుని వశమును ఉంచుకున్నాడు. వారు దైవములని బైబిల్ చెప్పట్లో అతిశయోక్తి ఏమీ లేదు. వారు దేవునిలోని భాగములు, ఆయన దేవుని యొక్క సర్వ సంపూర్ణత. గమనించు, ఏ విధముగా యేసు గుండె పగిలిన ఈ ఇద్దరు శిష్యులకు ఆయనే వారి మెస్సయ్య అని ఆయన తెలియపరచుకున్నాడు. గమనించు, మెస్సయ్య వాగ్దానము చేయబడిన వాక్యము. ఆయన చేసింది గమనించు, ఆయన ప్రవచనమును గురి చూపాడు. గమనించు, బుద్ధిహీనులారా, ప్రవక్తలు వ్రాసిన వాటినన్నింటినీ నమ్మని మందమతులారా, ఏంటి దాన్ని కూర్చు సంఘం ఏమని చెప్పినది అని ఆయన చెప్పలేదు. వారు ఆయనకు ఒక కథ చెప్పారు, జరిగిన సంఘటనలన్నీ వారు ఎరిగి ఉన్నారు, వారంతా విచారంగా ఉన్నారు. ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు, నీవిక్కడ క్రొత్తవాడవా, లేక యెరూషలేములో ఏమి జరిగిందో నీకు తెలియదా? ఆయన అడిగాడు, ఏ సంగతులు? ఆయన ఎరుగునట్లుగా చూశారా, దాని గురించి నీవేమి చేస్తావో అలా చూతుకు కొన్ని పర్యాయాలు ఆయన కార్యాలు చేస్తాడు. చూశారా, అడిగాడు, ఏ సంగతులు, ఎవరది, ఏమి జరిగినది, నీవు క్రొత్తవాడవా? 3.5 సంవత్సరాలు సాక్షాత్తు ఆ మనుషుని యొద్దనే జీవించారు, మాట్లాడుతున్నారు ఆ విధముగా. ఆయనెవరూ ఎరుగరు. ఏ సంగతులు, ఏం జరిగినది? వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఆయన ప్రవక్త ఉండెను. మన మనస్సులో ఎలాంటి అనుమానము లేదు. ప్రజల ఎదుట ఆయన క్రియలోను మాటలోను శక్తిమంతుడు. ఈ కాలానికి దేవుని ప్రవక్త ఉండెనని ఆయన చేసిన కార్యములు మేము చూశాము, అది మాకు తెలుసును. ఆయన విమోచకుడై ఉంటాడని, ఆయన ఇశ్రాయేలుల విమోచకుడని మేము నమ్మాము. అప్పుడు ఆయన తిరిగి ఇలాగ చెప్పాడు, బుద్ధిహీనులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, అవి జరగవా? ఇప్పుడు ఆయన గమనించండి, ప్రవచనం యొద్దకు తిరిగి వెళ్ళుట, ఆయన నమ్మి ఉన్నామని చెప్పు విశ్వాసులకు ఎంతటి గర్ధింపు. అంశాన్ని ఏ విధంగా ఆయన సమీపిస్తున్నాడు గమనించు. ఆయన నేరుగా వచ్చి నేను మీ మెస్సయ్యాను అని చెప్పలేదు. ఆయన చేయగలడు, ఎందుకనగా ఆయనే కనుక. అయితే గమనించు, ఆయన వాక్యం మందు తనకు తానే గుర్తింపు పొందుకున్నాడు, పొందుచున్నాడు. తద్వారా వారు తెలుసుకునేలాగున అది ఆయన చెప్పినట్లయితే, ఆయన అది చెప్పగలిగితే అది అలాగూ కగ్గిపోవును. అయితే ఆయన వెళ్లిపోయి ఆయన గురించి చెప్పిన ప్రవక్తలందరినీ గురించి మాట్లాడినట్లయితే వారు అది చూశారు. తరువాత వారికి వారే చెప్పగలిగారు, వారు దేవుని బిడ్డలైనట్లయితే. అయితే ప్రవక్తల ముందుగా చెప్పినది వారు సంశుద్ధులయ్యారు, చెప్పిన దానికి వారు సంశుద్ధులయ్యారు. ఆ మెస్సయ్య సమయము కొరకు, ఆయన కాలం యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూశారు. అతడు యోహాను వాక్యమే, బైబిల్ గ్రంథమే వారి వర్తమానమును గుర్తింపు చేయును కాక. ఏ నిజమైన ప్రవక్త అయినా అది చేయను. బయటికి వచ్చి నేనే ఆయన్ను చెప్పలేదా, ఆయన నిజమైన దేవుని ప్రవక్త కాడా? అవునా? అయితే ఆయన చెప్పాడు, లేఖనము దగ్గరకు వెళ్లాడు నేరుగా. చూశారా, తాను చేయు ఆయన మార్గమును ఆయన ఎన్నడూ తప్పలేదు. చూశారా, అతడు అన్నాడు, మోషేని మేము ఎరుగుదము. ఆయన చెప్పాడు, మోషేని మీరు ఎరిగినట్లయితే మీరు నన్ను ఎరుగుదురు. ఆయన చెప్పాడు, మోషేనన్ను గుర్చి రాశాడు, లేఖనములు పరిశోధించండి, వాటి ఎందు నిత్యజీవమున్నదని మీరు తలస్తున్నారు. లేఖనము నన్ను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నది, వెళ్లి లేఖనాలు పరిశోధించండి అని. అది చూడండి, ఇక్కడ ఆయన చేయు ఆయన పద్ధతిని ఆయన మార్చడు, ఎన్నడూ మారదు. ఆయన ఎన్నడూ మార్చడు, ఎందుకనగా ఆయన మార్పు లేని దేవుడు. చూశారా, గమనించు, ఆయన నేరుగా ఈ ఇద్దరు శిష్యులకు వెళ్లి ఆ అమ్మాయి మార్గమున క్లియోపా అతని స్నేహితు దగ్గరికి వెళ్లి వారికి లేఖనాలు గురి చూపాడు. మెస్సయ్య నెరవేర్చవలసిన వాటి గురించి ప్రవక్తలు చెప్పిన ప్రతి మాటను నమ్మకుండా ఎందుకింత బుద్ధిహీనతగా ఉంటారు? ఓ, ఇటువంటి రోజు యోహాను అదే చేశాడు. లేఖనములు చూడండి, వెనుదిరిగి చూడండి, అరణ్యములో కేకవి ఒక శబ్దము అని చెప్పి ఉన్నది. నేనెక్కడి నుంచి వచ్చేదను? చూశారా, అది వారికి విశ్వపరచబడవలసి ఉన్నది. అవునా? ఈ రోజు అదే విషయంగా చేయదా? పరిశుద్ధాత్మ చేయు దానిని మనం చూస్తున్న ఈ విషయం ఆయన ఒకసారి చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి అని. ఈ రోజు మనం అది చేయాలని కోరుతున్నాడు. గమనించండి, మోషే ప్రవచనాలతో ఆయన ఆరంభం చేశాడు. బైబిల్ చెప్తుంది, మోషయు సమస్త ప్రవక్తలు మొదలుకుని అయితే ఆయన మోషేతో ప్రారంభించాడు. ఒక ప్రవక్తను మోషే చెప్పాడు, ప్రభు అయిన దేవుడు మీ మధ్యన పుట్టించను ఒక ప్రవక్తను. ప్రభు అయిన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించను. బహుశా ఆయన చెప్పినవచ్చును, క్లియోపా, ఇక్కడ నేను స్నేహితుడు ఉన్నాడు, ఈ దినాలలో ప్రభు అయిన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించునని మోషే చెప్పలేదా? వారు సిలువ వేసిన ఈ మనుషుడు ఆ యోగ్యతను ఎదుర్కొనలేదా? మోషే దీన్ని ప్రవచించాడు, ఇప్పుడు సంవత్సరాలుగా మీకు ప్రవక్త లేదు. ఇక్కడ ఈ మనుషుడు జన్మించాడు. ఈ మనుషుని యొక్క ముందటి వాడెవరు? నీవు చెప్పింటివా? అర్థమైందా? ప్రవక్తలందరూ ఆయన గురించి చెప్పారు, ఆయన కాలమున గురించి ఆయన వారితో చెప్పాను. ఆయన మాటలు వినటానికి అది నిజంగా ఆసక్తికరంగా ఉండను. ఆయన మాటలు వినటకు నీవు ఆసక్తికరంగా లేవా? ఆయన మాటలు వినటానికి నేను ఆసక్తికరంగా ఉంటేని. ఆయన మాటలు వినటానికి, ఆయన గురించి ప్రవక్తలు ఏమి చెప్పినారో అది వినటకు. అయితే అది ఆయనే అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ప్రవచనము ద్వారానే కేవలము ఆయన చూయించాడు. ఇది జరుగునని ప్రవక్తలు చెప్పారు అని ఆయన చెప్పాడు. చూశారా, మనం కొద్దిసేపు వెనుకకు వెళ్లి ఆయన గురించి నిర్వచించిన మాటలు మనం విందాము. ఎక్కడ గమనించు, వాక్యము వాక్యమే ఆయన గురించి వాక్యము నిర్వచిస్తుంది. వాక్యము దానికదే ఆయన గురించి వాక్యము నిర్వచిస్తుంది. అది ఆయన వారికి చెప్పలేదు, అయితే కేవలము వాక్యము దానికదే మాట్లాడుతున్నది. ఆ తర్వాత ఆయన ఎవరైనది వారు ఎరిగారు. వాక్యం యొక్క అక్షరము, శరీరధారి అనే వాక్యము, అక్షరము యొక్క వాక్యమును నిర్వచిస్తూ ఆయన్నే నిండారుగా గుర్తింపు చేస్తున్నది. ఇక్కడ చూడు, ఆయన నిర్వచించినది మనము విందాము. జరిగిన సంగతులన్నీ వారు సంక్షిప్తంగా తెలియజేశారని ఇప్పుడు మనకి ఎలాగ తెలియను, అనగా సిలువు వేయబడిన గుర్చి, పునర్ధానమిక కథని గుర్చి, సమాధిని గుర్చి మనం ఇప్పుడు చదివినట్లుగా ఆయన నేరుగా ఆయన గుర్చిన ప్రవచన వాక్యం వద్దకే వెళుతున్నాడు. ఆయనను దీన్ని చెప్పిన దాన్ని ఆలోచన చేద్దాం. దీనికంటే బహు ఎక్కువగా ఆయన చెప్పాడు. అయితే గమనించు, ఆయన చెప్పినది విను, జకరియా 11:12 త్రిప్పు, ప్రవక్త ప్రకారంగా 30 వెండి నాణాలకు మెస్సయ్య అమ్మబడవద్దా? ఈ మనిషి 30 వెండి నాణాలకు అమ్మబడినని నీవిప్పుడే చెప్పావు. త్రిప్పు, ఆ లేఖనాలు మీరు తీస్తున్నారా? జకరియా 11:12, తరువాత ఆయన చెప్పాడు, కీర్తన 49:1-9 దావీదు ఏమని చెప్పాడు మీరు గమనించారా? ఆయన తన స్నేహితుల వలన ద్రోహము చేయబడవలసి ఉండెను. ఆ తర్వాత జకరియా 13:7 ఆయన తన శిష్యుల ద్వారా మరవబడవలను. మరియు కీర్తనలు 35:11 అబద్ధ సాక్షుల వలన నేరారోపణ చేయబడవలను. ఆయన అలాగుండవలని నీవు చెప్తావు. యెషయా 53:7 ఆయనపై నేరం మోపు వారి మధ్య ఆయన మౌని అయి ఉండెను. యెషయా 56:6 కృడాలతో వారు ఆయన కుట్టిరి. ప్రవక్త చెప్పాడు. కీర్తనలు 22 నా దేవా నన్ను నేల చేయబడిచితివి, ఆయన సిలువలో కేకవేయవలసి ఉండెను. ఆయన చేశాడా నిన్నగాక మొన్న మధ్యాహ్నం? కీర్తనలు 22 మరలా 18 ఆయన ఆయన వస్త్రములు వారు పంచుకొని వారది చేశారా? కీర్తనలు 22:7-8 శత్రుల వలన సంఘము, శత్రువు వలన ఎగతాళి చేయబడిను సంఘము. తిరిగి కీర్తనలు 22 ఆయన ఎముకల్లో ఒకటి విరువబడకూడదు, అయితే వారు నా చేతులలో నా పాదములలో పొడిచిరి అని ఆయన చెప్పాడు. అసమయమందు ఆయన తన చేతులు వెనకాల కట్టుకున్నాడు, అనుమానం లేదు. యెషయా 53:12 చెప్తుంది, అక్రము చేయవారి మధ్య ఆయన చంపబడవలసి ఉండెను. యెషయా 53:9 ధనవంతుని యొద్ద అతడు పాతి పెట్టబడవలని చెప్తుంది. కీర్తనలు 16:10 చెప్తున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపెట్టనీయవు. ఈ మనిషిని యొక్క ముందడేవాడు మలాకి 3 కదా? ఓ, అది నిర్వచించి వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రవచనాల వైపు చూడు, గమనించు. అతడు అన్ని పోలికల గుండా ఆయన సాగిపోయి ఉండవచ్చును. ఇస్సాకును కూర్చి ఆదికాండం 22 దేవుడు ఇస్సాకును ముందు గుర్తుగా చూయించాడు. ఏ విధంగా తండ్రి అయిన అబ్రహాము తన స్వంత కుమారుని కట్టెల కొండ మీద పేర్చి తన స్వంత కుమారుని అర్పణగా చేసినది. వారికి ఇప్పుడు లోతునకు తీసుకుని వెళ్ళుట ఆరంభం అయినది. ఆ దినపు యొక్క ప్రవచనమును వారు చూడనందుకు వారు బుద్ధిలేని వారని ఆయన వారితో చెప్పాడు. ఇప్పుడు లోతుగా తడుపుడుకు వెళ్తుంది. గత కొద్ది దినాల నుండి, గత 2-3 సంవత్సరాల నుండి ఈ కాలం యొక్క రుజువు చేయబడిన ప్రవచనము జరిగిన దీని అంతటి నెరవేర్పును చూడబోతున్నాము. అప్పుడే వారు సిలువ వేయబడిన స్నేహితుడు యేసును, దీన్ని గుర్చిన ప్రతి వాక్య నెరవేర్పును వారు గుర్తెరిగారు. అప్పుడే వారు ఆ మనుషుడు నిజముగా మెస్సయ్యని, ఆయన మృతుల నుండి తిరిగి లేవవలనని వారు ఎరిగారు. సమాధి ఆయన పట్టుకోలేకపోయినది. నా పరిశుద్ధిని కుళ్ళుపెట్టనీయను. ప్రవచనమందలి ఏ ఒక్క మాట కూడా ఏనాడు విఫలము కాదు. ఆయన తిరిగి లేచాడు. అలాగైతే సమాధి యుద్ధనున్న ఆ వర్తమానికులు చెప్పినది నిజం. ఆయన మృతుల నుండి లేచాడు. ఆయన జీవించి ఉన్నాడు. ఆయన మెస్సయ్యా. ఎందుకని? అది అపజయముందు. ఆయన కార్యములు, ఆయన పరిచర్య, ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఈ దినానికి ఏమి జరుగునని ప్రవక్త చెప్పినో ఆ వాక్యములు ఖచ్చితంగా రుజువైనవి. అవి జరిగినవి. తరువాత అది ఆయనే అని, సిలువేయబడిన వారి స్నేహితుడు ఆ యేసే అని వారు ఎరిగారు. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండినవని అన్నిటిలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు వారు 6 మైళ్లు నడిచారు. అది కొద్ది సమయంగా వారికి అనిపించినది. వారు చేసిన మరో విషయం ఇక్కడ ఉన్నది తెలుసా? ప్రవచనము రుజువైన దాన్ని గుర్చిన ప్రసంగం 6 గంటలు వారు విన్నారు. అదే రహదారి పైన ఆయన వారితో మాట్లాడింది. దారి వారు కొద్దిగా దిగినప్పటికీ ఆయన వెళ్లిపోయాడు. ఎందుకనగా నేరుగా యెరూషలేములోనే ఉన్నాడు. 6 ఫర్లాంగులు వారెక్కడ అమ్మాయి రహదారి పైన 6 మైళ్లు అక్కడ ఉన్నారు. అదే ఆయన బోధ చేశాడు. 6 గంటల ప్రవచనాన్ని నిర్ధారించాడు. నా యొక్క 3 గంటలు అందుకు నన్ను గద్దించవద్దు. చూశారా? అయితే గమనించు, వారు నిర్ధారించబడి రుజువు చేయబడిన ప్రవచన ప్రసంగమును 6 గంటలు వారు విన్నారు. ఇప్పుడు అది సాయంకాలం కావస్తున్నది. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు తెలుసా? అప్పుడు ఆయన వారి కన్నులు తెరిచాడు. అది హెబ్రీ 13:8 ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని ఎరుగునట్లు. సాయంకాల సమయం
ఈవెంట్స్ ఆర్ మేడ్ క్లియర్
ప్రవచనము ద్వారా తెలియపరచబడిన సంఘటనలు నీవు నిజంగా నమ్మినట్లయితే నాగరికత ఘడియల్లో ఏమేమి జరుగుతుందని నీవు సులభంగా గుర్తించగలుగుతావు. అవును, బుద్ధిహీనులు, అర్థము చేసుకునే మందమతలు, నమ్మని మందమతలు. మీరు దాన్ని ధ్యానించండి. మెస్సీ అని గుర్చి ప్రవక్తలందరూ చెప్పిన దాన్ని నమ్మని మందమతులు, అది జరగవలసినది కదా? వెనుక ఈ వివరాలన్నీ పరీక్షించి జరగవలసిన దాన్ని ప్రవక్త ఏమి చెప్పినో అది చూయించను. అప్పుడే వారు అర్థం చేసుకోవడానికి వారు మొదలు పెట్టిరి. కాబట్టి ఆయన వెళ్ళనైనట్లుగా ఆయన నటించాడు. వారు ఈ మనిషిని ఇష్టపడ్డారు. వారు అన్నారు, నీవు మాకొకటి ఇచ్చావు. ఆయన ఒక చోట సజీవుడై ఉన్నాడని మేము అనుకోలేదు. వారు ఆయనతోనే మాట్లాడుతున్నారు, అది ఎరగనే లేదు. వారి వైపు ఆయన విచారంతో చూశాడు. అని అంతానికి అనుమానం లేదు. ఆయన అడుగులు వేసి ఆగుటకు ఆరంభించాడు. అయితే వారు ఆయన ఆహ్వానించుటకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే ఆయన ఈ రాత్రి చేస్తున్నది, ఆయన నీవు ఆహ్వానించుటకు. ఆ యొక్క శిష్యులు బల్ల యొక్క సహవాసము కొరకు ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన అప్పుడు ఆయన సిలువ మరణకు ముందు ఆయన చేసిన దాన్నే ఆయన చేశాడు. వారి నేత్రములు తెరవబడినవి. ఆయన అలవాట్లు, ఆయన నడవడి వారికి తెలుసు. ఆయన చేసింది వారికి తెలుసు. ఆయన ముందు చేసినది అప్పుడు ఆయన చేశాడు. ఆయన అదే వారు చెప్పారు. వెంటనే వారు లేచి కేకలు వేయటం మొదలు పెట్టారు. ఆయన అదృష్టైపోయాడు. ఈ ప్రసంగం వినటానికి వారు 6 గంటలు తీసుకున్నారు. బహుశా ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని మిగతా వారికి చెప్పుటకు తేలిక పాదాలతో 20 నిమిషాలు పట్టినది. స్నేహితులారా, ఇది మలాకి 4, పరిశుద్ధ లూకా 17, పరిశుద్ధ యోహాను 15, అనేకమైనవి. ప్రకటన 10, అనేకమైన ప్రవచనాలు ఈ దినానికి బంధమైనవి, అవి నెరవేర్పు. ఇంకా మార్కు, మత్తయి పుస్తకాల్లో ఈ గంభీరమైన సూచిక్రియలు, గుర్తులు ఆకాశమందు అగుపిచ్చునని ఆయన చెప్పియున్నాడు. జనులు వాటిని ఎగిరే శాస్త్రంలోని పిలుచుటా, ఒక తలంపు, జ్ఞానం యొక్క ఆర్భాటం, బలము వలన అదృశ్యమై పొగలవు. ఆయన వ్రాయగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలడు. గంభీరమైన అగ్నిస్తంభం నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. భూమిపైకి దృశ్యాలు కనిపిస్తున్నవి. పొగ పిరమిడ్లు గాలిలో, తేమ ఎక్కడైతే లేదో 30 మైళ్ళ ఎత్తులో గాలిలో ఆ దృశ్యాలు వచ్చుతున్నవి. 1.5 సంవత్సరం ముందుగానే అవి ముందుగా చెప్పబడినవి, ఆ విధముగా అవి ఉందని. తరువాత పటమును ప్రక్కకి తిప్పి చూడండి. ఎవరు క్రిందికి చూస్తున్నారో, చెప్పబడినవి ఏ ఒక్క మాట కూడా అపజయం ఉందలేదు. ఇక్కడే వ్రాయబడిన దేవుని మాట ఉన్నది, అది సత్యమని నిర్ధారణ చేస్తుంది. ఇది తిరిగి సాయంకాల వేళ ఆయన కృప వలన ఆయన తిరిగి వచ్చినట్లయితే అక్కడ వెనుకాల ఆయన చేసినదే ఈ రాత్రి చేయను. మనం ప్రార్థించి ఆయన అడుగుదాము. రుజువు చేయబడిన ప్రవచనం వలన విశుద్ధపరచబడిన సంఘటనలు, సర్వాధికారైన దేవా, మాకు సహాయం చేయము. ప్రేమైన దేవా, మేమెరుగవలసిన సంగతులు మేము గ్రహించులాగున, నీ వాక్యమును గ్రహించులాగున మాకు సహాయం చేయము. ప్రభువా, సుమారు 2000 సంవత్సరములు మేము ప్రసంగాలు విన్నాము, గ్రంథముల యొక్క వ్రాతలు మేము విన్నాము. ఇక్కడ ఈ ఆఖరి దినాలలో తిరిగి ఇది వెనుకకు జారిపోయినది. ఇప్పుడు సాయంకాల సమయం ఉన్నది. మెథడిస్ట్ వారు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, వారిలో అనేకులు కాళ్ళ మంతటికుండా నీతో మాట్లాడి ఉండేది. బహుశా ఈ ఘనమైన దినపు దారిన ప్రవక్త చెప్పినట్లుగా అది పగలు కాదు, రాత్రి కాదు, అయితే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. యేసు సమాధి నుండి లేచి సీమోనుకును, తదితరమైన స్త్రీలకును కనిపించి ఆయన సజీవుడిని కనపరుచుకునేను. అది ఉదయ వేళ. ఆ తర్వాత సాయంకాలం తిరిగి ఆయన వచ్చెను. అయితే ఆయన దినమంతా వారితో నడిచి వారి గుడ్డితనానికై గద్దించెను. అయితే సాయంకాల వేళ ఆయనకు ఆయనే తెలియచేసుకునేను. దేవా, మేము నీ వాక్యము చుట్టూ అలా చేరి ఉండగా ఈ రాత్రి మా సహవాసమునకు రమ్ము. దేవా, ప్రజలు ఈ దినాన నమ్ముట అనేది ఎంతో అరుదైన విషయం. అయితే కొందరిని నీవు పిలిచి నిత్య జీవానికి ఏర్పరచుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు నీవు చెప్పి ఉంటేవి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుక వత్తురు అని. ఇప్పుడు సాయంత్రం వెలుతురులు ప్రకాశిస్తున్నవి. నీవు అనుమతించి ఉండగానే, నీవు అంగీకరించి ఉండగానే, ప్రభువా, ఒక్క ప్రవచనం కూడా ఏ ఒక్కసారి కూడా విఫలము కాదు. వెళ్లిపోయిన వందల్లో అలాగైతే నిజముగా గుర్తింపు కలిగినట్లయితే అది నీవే. ఎందుకనగా ఏ వ్యక్తి కూడా ఆ నిండుతనములో ఉండడు. ఎలాగ బైబిల్ ఉన్నదో ఏ మనుషుడు వ్రాయలేడు. 1600 సంవత్సరాల వ్యత్యాసంలో 40 మంది వేరు వేరు వారి ద్వారా వ్రాయగలిగినది ఎవరూ చేయలేరు. ఏ ఒక్క తప్పు అందులో లేదు. ప్రేమైన దేవా, నీకు నీవు ప్రత్యక్షపరచుకోమని ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. హెబ్రీ 13 ప్రకారంగా నీవు నిన్న నేడు యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నావు. అప్పుడు నీవు చేసిన కార్యములు ఈ రోజు నీవు చేస్తావు. నీవది వాగ్దానం చేసి ఉన్నావు. ఈ కడవరి దినాలలో లోకము సుధమ గుమ్మర వలె తారుమారైపోతుందని మేము ఈ అబ్బాయిలు చూస్తున్నాము. ఎంతగానో ఆడపిల్లల వలె కనిపిస్తూ వారి వలె వస్త్రాలు ధరించి ఉంటా. ఆడపిల్లలు అబ్బాయిల వలె నటించుట. ఈ తారుమారు కాలంలో స్త్రీ పురుషులను చుచ్చుచున్నాము. లైంగికము విగ్రహము ఆరాధనగా మారుట చుచ్చుచున్నాము. సువార్త ఒక ప్రక్కకు నెట్టివేయబడి లౌకిక సంఘములలో దిగంబరత్వం ఉండిపోయినది. ఓ దివా, ఎటువంటి ఘడియ ఇది! ప్రభుని యేసు, రండి, నిన్ను నీవు మాకు కనపరచుకోండి. యేసు నామమున అడుగుచున్నాము. మీరు తల్లవంచి ఉండగానే, మీ కళ్ళు మూసుకుని ఉండగానే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుబోతున్నాను. దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఈ రోజు చేయబడుతున్న కార్యాలు, ప్రవచనం యొక్క నెరవేర్పని మీరు నమ్ముతున్నారా? యేసుక్రీస్తు నిన్న నేడు యుగంలో ఒకటి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నారా? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆ దినములకై శరీర రీతిగా ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అక్కడ చేసిన కార్యాలు ఈ దినములు తిరిగి జరిగిస్తున్నని జరిగించడని మీరు నమ్ముతున్నారా? అలాగని ప్రవక్త చెప్పినాడు. బైబిల్ అలాగని చెప్పినది. లేఖనమంతా నెరవేర్చబడవలసి ఉన్నది. అది విఫలము కాదు. ఆయన ఏ విధముగా ఆయన గుర్తింపు చేసుకున్నాడు? మోషే చెప్పిన ప్రవక్త ద్వారా. ప్రజల యొక్క హృదయాలోచనలు ఎరుగును. ఆ స్త్రీ ఆయన వస్త్రం ముట్టినది. ఆయన వెనుకకు తిరిగి చెప్పాడు, నీ విశ్వాసం నేను రక్షించినది. సీమోను పేతురు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అతని పేరు ఆయన ఎరిగిను. అతను ఎవరైనది? అతని తండ్రి ఎవరైనది? అతనికి చెప్పాడు. ఆ ప్రియమైన యేసు చనిపోలేదు. ఆయన నిరంతరము జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఈ సాయంకాలం మందు మనల అందరినీ కలిపి పిలుచుచున్నాడు. ఓ ప్రభుని యేసు, మా మధ్యకి రండి. మమ్మల్ని దాటిపోవద్దు. ఈ రాత్రి గతించే వరకు రాత్రంతా మాతో ఉండండి. ఆ తర్వాత రేపు మేము నీతో కలిసి వస్తాము. నీ పునరుద్ధానపు శక్తిని మేము ఎరగటానికి నీ ప్రేమ, కృప, కనికరము మాతోనే ఇండును కాక. ఓ నిచ్చుడకు దేవా, ఇవన్నీ దయచేయము. వాటిని దేవుడు మాత్రమే దయచేయగలడని మాకు తెలుసును. ఈ గంభీరమైన గడియల్లో మనం ఇది చెప్పుదము కాక, మా తండ్రైన దేవా, మా శరీరము నీకు భేద మందిరమయ్యున్నది. అయితే ప్రభువా, శుద్ధిపరచు నీ కృప, నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే వచ్చును కాక. మమ్మలను ప్రతి అవిశ్వాసం నుండి, ప్రతి ఎర్రబారిన ముఖము నుండి, ప్రతి అనుమానం నుండి, మాలో ఉండే ప్రతి విధమైన అపనమ్మకం నుండి కడుగుము. తద్వారా ఏ అనుమానం లేని వారిగా మేము బయటికి వచ్చి నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్న క్రీస్తువు దేవు అని పేతురు వలె మేము ధైర్యంగా ఒప్పుకుందాము కాక. నీ వాక్యమే సత్యమని మేము నమ్ముతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ ప్రార్థనా వరుసను మేము ఆరంభించుకునక ముందు నీవు మాకు కనపరుచుకుంటా మేము చుచితము కాక. నీవు చెప్పినట్లుగా లోతు దినాల్లో ఉన్నట్లుగా పిలువబడిన అబ్రహాము గుంపు వాగ్దానపు కుమారునికై ఎదురు చూచుండేది. లోతు ఒక దేశమై అక్కడున్న సంఘ శాఖల వారితో నవీన బిలిగ్రహం ఓరల్ రాబర్ట్స్ వారి మాటలు లోతు వినచుండెను. అయితే అబ్రహాము ప్రయాణికుడు, ఏ సంస్థాపక సంఘము లేనివాడు. ఈ చిన్న గుంపు దేనికైతే అతని వారసులో ఆ దేశమందు తిరుగుచుండెను. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఒక దినాన చెట్టు నీడను విశ్రాంతి తీసుకుని కూర్చుని ఉండగా దేవుడు మానవ రూపమున దిగవచ్చను. ఇద్దరు దూతలు సదోమకు వెళ్లిపోయి దేవుడు మానవ శరీరంలో ఆయన ఆయనే అని రుజువు చేసి, అబ్రహామా నీ భార్యన శారా ఎక్కడా అని ఆయన అడిగను. దాని కొద్ది దినముల ముందుగా అతడు అబ్రాం మరియు ఎస్ఏఆర్ఆర్ఏ శారా, శారా కాదు రాజకుమారి, నీవు ఆమెను రాజకుమార్తె ఒక రాజు కుమార్తె నామమున పిలువగలవు. నీవు అబ్రామును అతని నామమున అబ్రహాము జనాంగములకు తండ్రి అని పిలువగలవు. నీవు చెప్పావు నేను నిన్ను దర్శించబోతున్నాను. దేవా, ఆ ప్రవక్తకు హృదయం ఎంతగా గంతులు వేసి ఉండెను. అప్పుడు నీవు ఏమై ఉన్నావో అతని ఎరిగి ఉండెను. అతను నీ పాదాలు కడుగుటకు అతని పాదాలు కడిగి ఉన్నాడని అనుటకు అతిశయోక్తి లేదు. అతనికి ఉన్నదంతా శ్రేష్టమైనది బయటకు తెచ్చి నీ ముందు పెట్టి ఉండెను. అక్కడున్నది దేవుడే అని అతని ఎరిగి ఉండెను. తర్వాత శారా ఎక్కడా అని ఆయన అడిగను. ఆయనకు తెలియదన్నట్టుగా ఆయనతో అబ్రహాము చెప్పాడు, నీ వెనకాల ఆమె గుడారంలో ఉన్నది, ఏమి జరగబోతున్నదో నీవు చెప్పావు. ఆమె తన హృదయంలో అనుమానించినది, శారా ఎందుకని అది అనుమానిస్తున్నది, తన హృదయంలో అనుకుంటున్నది అని నీవు అబ్రహాముతో అంటేవి. ఇవి జరగవా, దేవునికి ఏదైనా అసాధ్యమా అని అడిగితేవి. ఓ దేవా, యేసు వాక్యం యొక్క ప్రత్యక్ష దేవా, సదుమ దినములో ఉన్నదిగా ఉండునని నీవు చెప్పి ఉంటే అన్య జనుల లోకము అన్య జనముల కాలము నాశనము కాకముందు లోకము ఆ స్థితిలో ఉండునని నీవు చెప్పి ఉంటేవి. సదుమ వారి వలె మధ్యలో మేమిక్కడ ఉన్నాము. ఆ తర్వాత ఆ కాలమందు మనుష్య కుమారుడు బయలుపరచబడును, అది ఎల్లప్పుడూ కూడా ఒక ప్రవక్తకు చెప్పబడుచుండెను అని నీవు చెప్పితివి. దేవా, నీ మాటలు నెరవేర్చము, మేము నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలం. ప్రభువా, మాకు విశ్వాసం చేయమని విధేత హృదయములతో ఎదురు చూస్తున్నాము. తద్వారా మాకు ప్రార్థన వరుస ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారు. తండ్రి, ఇది సాయంకాల సమయం. ఆయన ఉండినవాడు, ఉంటున్నవాడు, రాబోతున్నవాడు అగు దేవుని కుమారు యొక్క సాయంకాల వేళ వెలుతురులు ఆయన చేసిన ప్రవచన ప్రకారముగా ఆయన్ను ప్రత్యక్షపరచును కాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. నేనిప్పుడు రోగుల కొరకై ప్రార్థించడానికి సంసిద్ధపడుతున్నాను.
But it's a strange thing how that when we stand here I stand here now making a challenge.
అయితే ఇది వింతైన విషయం. మనం ఇక్కడ నిలబడి, మరి నేను ఎక్కడ ఇప్పుడు నిలబడి ఉన్నానో హుక్కెములు తగిలించిన దేశాలతో ప్రజలతో సవాలు
చేయటం.
దేవుడు ఇంకో దేవుడు. ఆయన అపజయం ఉండడు. ఆయన ఏమి వాగ్దానం చేశాడో ఆయన చేస్తాడు. ఆయన చేస్తానని వాగ్దానం చేసినవి ఆయన ఎన్నడూ చేయకుండా విఫలము చెందలేదు. కాబట్టి ఆయన చెప్పిన దాని మీద భక్తిపూర్వకమైన విశ్వాసాన్ని నేను పెట్టగలుగుతున్నాను. కాబట్టి నేను ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నాను. ఏ సమయంలోనైనా ఆయన అగుపించాలని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకనగా ఆయన చెప్పాడు, మీరు అనుకున్న ఘడియలో లోకము తలంచినటువంటి అప్పుడు ఆయన అగ్గుపడును. నేను ఎరిగినంత వరకు ఇక్కడ నా మందిరములో నేనున్నాను. ఇక్కడ నేను ఎరిగిన వారు కొద్ది మంది కూర్చుని ఉన్నారు. సహోదరు రైట్ కొద్ది మంది ఇక్కడ ఉన్నారు. నేను ఎరిగిన వారు అయితే అనేకులు. మీరు నాకు తెలియదు ఇది ఈ రాత్రి దేవుడు చేస్తాడని. నేను చెప్పుటకు ఏ దారి లేదు. గత సంవత్సరాలు ఆయన చేయుట మనం చూశాము. అయితే ఈ రాత్రి ఆయన చేయకపోవచ్చు, నాకు తెలియదు. అది ఆయనకు సంబంధించినది. ఆయన సర్వసత్తాధికారి. ఆయన ఏమి కురుతాడో అది చేస్తాడు. ఏమి చేయాలో ఆయనకెవరూ చెప్పనవసరం లేదు. ఆయన మార్గాలలో ఆయన చిత్తములో ఆయన స్వయంగా అవి తీసుకుంటాడు. ఎందుకనక ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి అది చేయమని నేను ఆయన అడుగుతున్నాను. మన కొరకు కాదు, అది మనకు కావాలి. బహుశా కొందరు క్రొత్త వారి కొరకు పరిశుద్ధాత్మ మన పైకి అభిషేకం తెచ్చినట్లుగా నన్నెంతగా ఆయన అభిషేకించండి కాదు, నిన్ను కూడా ఆయన అభిషేకించాలి. నమ్ముటకు నిజం. ఇప్పుడు ప్రార్థన వరుస ఏర్పాటు చేస్తాను. ఎంతమంది రోగులకు ప్రార్థన చేయగలను అంతమందికి ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. వరుసను ఏర్పాటు చేద్దామా? వారిని ఇక్కడికి పిలిచి ప్రార్థన వరుసలు ఉంచి రోగముతో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థిద్దాం. దైవ సేవకులైన సహోదరులు ఇక్కడికి వచ్చి మీ మీద చేతులు పెట్టాలనుకుంటున్నాను. మనం అది తప్పకుండా చేద్దాము. లేకపోతే మీకు ఏదైనా చేయగల ఒకే ఒకరున్నారు. ఆయన అడుగు, మన తండ్రిని ఆయన్నే అడుగుదామా? ఎందుకనగా నా చేతులు మీ వంటి మనిషిని చేతులే. అదే విషయం ఏంటంటే, అది చేయనది మనిషిని హస్తం కాదు, అది దేవుని వాక్యమే. దానిని చేయనటువంటి వాక్యం పైన విశ్వాసముంచుడి. దాని గురించి ఎలాంటి శాస్త్రీయమైనది ఏది లేదు. అదంతా కూడా అశాస్త్రీయమైనది. క్రైస్తవునికి తన సర్వాంగ కవచంలో ఉన్నది ఏ ఒక్కటి విజ్ఞాన శాస్త్రమైనది లేదు. మీకు తెలుసా? ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయాలత్వం, సహనం, విశ్వాసం, పరిశుద్ధాత్మ, ప్రతిదీ విజ్ఞాన శాస్త్రానికి కనబడినది. అదొక్కటి మాత్రమే నిజమైనది. చిరికాలము ఉండేది. నీకు కనబడు ప్రతి ఒక్కటి భూమిలో నుండి వచ్చినది, భూమిలోకి తిరిగి వెళ్ళినది. అయితే నీ కళ్ళతో చూడలేనిది, అయితే అది దానికదే తెలుపుకుంటున్నది. అదే నిరంతరముండు లోకము. దేవుడు ఆయనే తాను ప్రత్యక్షత పరచుకును సజీవుడుగా ఇక్కడ ఉన్నాడని, ఈ వర్తమానం తర్వాత ఆరంభములో ఆయన చేసిన కార్యములే చేయుచున్నాడని నీవు నమ్ముతావా? నీ స్వస్థతగా దాన్ని అంగీకరిస్తావా? దేవుడు దాన్ని దయచేయునుగాక. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న ఎవరినైనా నేను అడుగుతున్నాను. నీవెవరైనప్పటికీ, నీవు ఎక్కడి నుంచినప్పటికీ, నేను నిన్ను అడుగుతున్నాను. ఈ వర్తమానం సత్యమని గౌరవప్రదంగా నమ్మమని అడుగుతున్నాను. ఈ ఘడియకు దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న వర్తమానం అది. యేసుక్రీస్తు ఇక్కడ ఈ రాత్రి సజీవుడుగా ఉన్నాడు. మీ అందరికీ నేను తెలుసును, నేను ఇక్కడనే ఈ పట్టణంలో పెరిగానని. నాకు చివరకు వ్యాకరణ పాఠశాల విద్య కూడా లేదు. అది ఖచ్చితంగా నిజం. మీరు నన్ను ఎంత కాలం నుండి ఎరుగుదరు? ఎంతో కాలం నుండి నేను విధేయతతో నమ్మకంగా జీవించినట్టుకు నేను మీ ఎదురునే జీవించాను. నేను వీక్షధాని కాదు. చివరికి నా విమర్శకులు అది చెప్పలేరు. వారు ఇలాగ చెప్పగలరు, చెప్తారు, నీవు వీక్షధారివి కాదు, అయితే నీవు కేవలము తప్పదస్తుడువు. నీ ఉద్దేశపూర్వకంగా కాదు, కాని నీ అవివేకము చేత నీవు తప్పదస్తుడువు. నేను అవివేకంగా తప్పదస్తుడును అని నేను అనుకోవట్లేదు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నా వర్తమానమును గురించి సాక్ష్యమిస్తుంది. అది ఎవరైనది అది మీకు చెప్తుంది. నేను చెప్పేది విషదంగా వినండి, అది నేను కాదు, అది ఆయన అయి ఉండవలసి ఉన్నది. అవును, అది నిజమేనా? అలాగైతే దేవుని మీద విశ్వాసం ఉంచుడి. ఈ వైపు చూచి మీరు దేవుని నమ్ముడి. మీరు దేవుని నమ్మగలిగితే దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ఆయన కృతము చేసినట్లుగా చేసినట్లయితే, అలాగైతే ఆయన ఇంకా దేవుడే. మీరు దాన్ని నమ్ముతారా? మీరు నమ్ముతారా? నా ఎదురుగా ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, నా వైపు చూస్తూ విధేయతతో కన్నీళ్లతో ఉన్నది. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. నేను నీకు పరాయి వాడను. నీ హృదయం యొక్క రహస్యాలు, నీ కోరికలు, నీ పాపములు అదేవినని దేవుడు ఎరిగి ఉన్నాడని నీవు తలస్తావా? ఆయనకు తెలుసునని నీవు తలస్తున్నావా? నీ పాపమేదో ఆయన నాకు బయలుపరచగలడని నీవు అనుకుంటున్నావా? నీవు చేసినది, నీవు చేయకుండా ఉన్నది, లేక నీ కోరిక, ఇక అది ఏదైనప్పటికీ అది ఆయన చేసినట్లయితే ఆయన నమ్మునట్లుగా నిన్ను చేస్తున్నది. ఆయనే అని తెలుసుకునేలాగా చేస్తున్నది. అది ఆయనే అని అంగీకరిస్తావా? నీ పాపం కాదు నిన్ను బాధపరుస్తున్నది. నీవు వాటిని ఒప్పుకున్నావు, అయితే నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మను కోరుకుంటున్నావు. అది నీవు పొందుకుంటావు. అది ఆమె ప్రక్కగా కదలటం నేను చూశాను. నేను ఆ స్త్రీ వైపు చూస్తున్నానని, ఆమె నా వైపు చూస్తున్నదని నీవు ఎరగవలసినది. నేను పరిశుద్ధాత్మను నీకు చేయించుకోరుతున్నాను. ఇటు చూడు, ఇక్కడ కూర్చుని ఉన్న ఆ చిన్న స్త్రీ పైన, ఇక్కడ క్రింద నా పాదముల క్రింద. నేను అది చెప్పినప్పుడు అదే విషయం ఆమె కోరినది, పరిశుద్ధాత్మిక బాప్తిస్సాన్ని. నీవు దాన్ని పొందుకుంటావని నమ్ముతున్నావా సహోదరి? అలాగైతే నీ చేయి పైకి. నా బ్రతుకులో నేను ఆ స్త్రీని ఎన్నడూ చూడలేదు, ఎరగలేదు. చూడు, అక్కడ కూర్చొని తల ఉంచుకున్న ఈ పురుషుడు, అతని చొక్కా కలరు అటు ఇటు ఉంచుకున్నాడు. నీవు మూత్రాశయముల జబ్బుతో ఉన్నావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు అంగీకరిస్తే నీ చేయి పైకెత్తు. మంచిది, దేవుడు విజ్ఞప్తికి సహాయం చేయును కాక. ఇక్కడే కూర్చుని ఉన్న ఈ యవనస్తుడు పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని కోరుతున్నాడు. అయ్యో, దేవుడు నీకు దయచేయను నీవు నమ్ముతున్నావా? తెల్లటి టై వెనుక ఉంచుకుని ఉన్నావు. దేవుడది నీకు దయచేయను. ఇక్కడ ఉన్న ఈ పురుషుడు తన భార్య కొరకే ప్రార్థిస్తున్నాడు. ఆమె యొక్క వైద్యశాలలో ఉన్నది. దేవుడు ఆమెను స్వస్థపరచునని, ఆమెను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతావా? నీవది పొందుకుంటావు. నీ గొంతుకు పైన చేయి పెట్టుకున్న నీవు నిన్ను బాధపరుస్తున్న స్థితిని, దేవుడు స్వస్థపరచునని, నీకున్న కడుపు నొప్పిని, ఆ గుండె స్థితిని బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నొప్పితోనే నీవు ఇక్కడ కూర్చుని ఉన్నావు ఇప్పుడు, అవునా? ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీవు పొందుకుంటావు. ఆమేన్. మీరు చూస్తున్నారా, ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. వారిని అడుగు, నేను వారికి తెలుసునేమో, నాకు తెలియదు, అయితే ఆయనకు తెలుసును. ఆమేన్. చూడండి, అక్కడున్న గోడ ప్రక్కన వెలుగు చూడండి. అక్కడ కూర్చున్న మనుషుని పైన వ్రేలాడుతూ ఉన్నది. అతడు వీపు, వెన్ను పూస బాధ చేత బాధపడుతున్నాడు. అతడు ఇక్కడ వాడు కాదు, అతడు జార్జియా నుండి వచ్చాడు. మిస్టర్ డంకన్, నేను నిన్ను హృదయంతో నమ్ముతున్నావా? దేవుడు ఆ వీపు బాధ నుండి స్వస్థపరుస్తాడు. నే నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఒక పురుషుడు వెనకాల కూర్చుని ఉన్నాడు, నా వైపు చూస్తున్నాడు, వీపు నొప్పితో ఉన్నాడు. అతడు నాకు తెలియదు, అయితే అతడు, మిస్టర్ థాంప్సన్, నీవు నమ్ముతున్నావా? నేను నీకు పరాయి వాడను. అవునా? అయితే నీవు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. నీ వీపు బాధ ఇప్పుడు బాగైనది. యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. సాయంకాల సమయమందు వెలుగు ఉండును. మీరు చూచుట్లేదా, ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అను గొప్పవాడు. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇది యేసుక్రీస్తే ప్రవచనంలో గుర్తింపు చేసుకుంటూ ఆయన బయలుపరచుకుని చున్నాడని మీరు ఒప్పింపబడి సంతృప్తి కలిగి ఉన్నారా? కన్నుల గురించి విచారపడవద్దు. దేవుడు వ్యాధి బాధలతోనున్న వారిని స్వస్థపరచను. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు? మీ చేయి చూపించండి. అదెంతో బాధగా కనిపిస్తుంది. మీకెవరికైనా ప్రార్థన కార్లు ఉన్నవా? ఇక్కడ మీలోకి నేను ఏ విధంగా రావాలేనో నాకు అర్థం కావట్లేదు. మీరేమి చూస్తారో తెలుసా? గోడ వైపు చూడండి. నేను వారిని అక్కడ ఎలాగూ చేరబోతున్నాను. నేను మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఒక సందు ఉండిపోయి ఇంకొకటి అక్కడ మూసివేశారు. అందరూ అలాగే నిలిచిపోయారు. ఆలకించండి, నా మాట విను, వినండి. జరగకుండా ఉన్నా ఏదైనా నేను ఎప్పుడైనా మీకు చెప్పానా? అవునది నిజమేనా? ప్రతిదీ కూడా ఎల్లప్పుడూ నిజమే. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక్క పెన్ని అడిగానా నా బ్రతుకులో? నేను అలా చేశానా? ఒక్కసారి కూడా నా బ్రతుకులో కానుక తీసుకునలేదు. నేను డబ్బు కొరకు ఇక్కడ లేను. నేను మోసం చేయటకు నేను ఇక్కడ లేను. కాలం యొక్క దేవుని వాక్యమును ప్రత్యక్షపరచుటకే నేను ఇక్కడ ఉన్నాను. నేను మీకు సత్యాన్ని చెప్పాను. అది సత్యమైన దేవుడు దాన్ని సాక్ష్యమిచ్చాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, లేఖనము ఇలాగూ చెప్పుచున్నవి. విశ్వాసి రోగి మీద చేతులుచ్చినప్పుడు యేసు చెప్పాడు, వారు స్వస్థత పొందుదురు అని. మీరు దాన్ని నమ్ముతున్నారా? అలాగైతే దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఇప్పుడే చేయునని మీరు నమ్ముట్లేదా? ఇప్పుడు మీరు ఒకరిపై ఒకరు మీ చేతులు పెట్టండి. ఒక్క నిమిషం అక్కడే ఉంచండి. ఇప్పుడు ప్రార్థన చేయవద్దు. అలా ఒకరి చేతులు ఒకరిపై పెట్టండి. అక్కడ బయట ప్రాంతంలో ఉన్నవారు, నేను నాకు నేను ఈ చేతి రుమాళ్లపై నా చేతులు ఉంచుతున్నాను. మీరు ఒక్క నిమిషం నా వైపు చూడాలని కోరుతున్నాను. దేవుడు చేయకుండా ఉండేది ఏది? ఆయన ఎలాగో చూడండి, మనము చదివిన వాక్యము, మనకు చెప్పబడిన ప్రవచనముల ద్వారా యేసు ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకున్నాడు. కాలాన్ని చూడు. గత 3 వారములు మనం జీవిస్తున్న ఘడియలో మనం ఎక్కడ ఉన్నామో చూడు. మనం చదివిన వాటిని చూడండి. ఏర్పరచుకున్న వారిని మోసం చేటుకై ఏ విధముగా అబద్ధ ప్రవక్తులు మరియు సాక్షాత్ సూచనలు వారు చేయుదురో, ఏ విధముగా వాక్యం ప్రత్యక్షపరచబడినదో, ఈ యుగసమైన దేవత అబద్ధము వలన ప్రజల హృదయాలు ఏ విధముగా గుడిదిగా చేసినదో, దేవుడు ఏ విధముగా తానే ఆయన ప్రవచనముల ద్వారా ఈ లౌకిక కాలంలో ఈ సంగతులు జరుగునో అని ఆయన చెప్పెనో, ఏది చేయకుండా విడిచిపెట్టబడలేదు. ఆ యొక్క అమ్మాయి మార్గమున వెళ్లిన వారితో ఉన్న ఆ దేవుడే ముందుగా ఆయన గురించి చెప్పిన ప్రవచనముల వలన తనకు తానే గుర్తింపు చేసుకున్న దేవుడు అదే దేవుడు. ఈ కాలము కొరకై ముందుగా చెప్పిన ప్రవచనముల వలన ఆయన సన్నిధిని గుర్తింపు చేస్తూ ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒకటి రీతిగా ఉన్నాడు. అది మీరు నమ్మగలరా? అలాగైతే ఒకరిపై ఒకరు చేతులు ఉంచండి. మీ కొరకై ప్రార్థన చేయవద్దు. అయితే నీవు చేయి పెట్టిన వ్యక్తి కొరకు నీవు స్వంతగా ప్రార్థన చేయి. ఎందుకనగా వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చూడు, అనుమాన పడవద్దు. ఇప్పుడు నేను దేనిని చూస్తున్నానో మీరు చూడగలిగినట్లయితే నేను ఇక్కడ నిలబడి మీతో అబద్ధము చెప్పలేనని మీకు తెలుసు. మీరు చూడగలిగితే ఆ ఘనమైన పరిశుద్ధాత్మ గాలు అక్కడ పయనించి విజ్ఞాన శాస్త్రం వలన చిత్రపటముగా తీయబడినది. మీ విశ్వాసం అక్కుట్టుకోగలిగితే అది స్థానము చేసుకుంటూ భవనములు కదులుతున్నది, లంగన వేయు స్థలమును వెతుకుతూ. దానిని మాత్రమే నమ్ము నా సహోదరుడా, ఆయన లేఖనము ద్వారా గుర్తించబడ్డాడు, అది నిజం. నీవు చేతులు పెట్టే వ్యక్తికై విధేయత్వం ప్రార్థించు. వారు నీ కొరకై ప్రార్థన చేస్తున్నారు. నజరేయుడవైన ప్రియ యేసు, నీవు ఇక్కడే ఉన్నావని నీ యొక్క వాగ్దానాన్ని బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి మేము గుర్తు చేయబడుచున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందరో వారి మధ్య నేను ఉందినంటివి. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. ఈ టెలిఫోన్ తరంగాల వెనుక ఘనమైన పరిశుద్ధాత్మ ప్రతి సమాజంలోకి వెళ్ళును కాక. మేము మందిరములో చూచుచున్న అదే పరిశుద్ధమైన వెలుగు అది ప్రతి ఒక్కరి మీదకి దిగి ఈ సమయంలో వారు స్వస్థత నొందుదురు కాక. క్రీస్తు సన్నిధానములో శత్రువుకు దయ్యమును మేము గద్దిస్తున్నాము. మేము శత్రుతో చెప్పుతున్నాము, పురపణి యేసు చెప్పుకోలేనంత బాధ, మరణము మూడవ దినమున జయశాలి అయిన పునరుద్ధాన వలన శత్రు ఓడిపోయాడని ఆయన రుజువు చేయబడిన సాక్ష్యముగా ఈ రాత్రి సజీవుడై 1900 సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ ఉన్నాడని శత్రువుతో చెప్పుచున్నాము. మందిరములో ఆయన సన్నిధానములో ఎవరైతే ఈ పెద్దదైన వెలుగు చట్రముగా గుర్తింపబడినో ఆయనకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములన కలిగిన స్వస్థత ప్రభావమును జీవము గల దేవుని ఆత్మ ప్రతి హృదయమున విశ్వాస బలముతో నింపుడుగాక. యేసుక్రీస్తు నామమున దేవుని మహిమార్థమై అనుగ్రహించుము. మేము ప్రార్థించుచున్న ఈ చేతి రుమాళ్లు ఎవరైతే కోరుకుంటున్నారో అట్టి రోగ బాధలతోనున్న వారి యొద్దకు చేరును కాక. ఇక్కడ తనకు తానే గుర్తింపు చేసుకుంటున్న అదే పరిశుద్ధాత్మ ఇది ఎవరిపై పెడతారో అట్టి ప్రతి రోగిని ఆయనే గుర్తింపు చేయును కాక. వారి శరీరంలో ఉన్న రోగము స్వస్థత పొందినంత దేవుని సన్నిధి వారి హృదయములో నింపబడును కాక. దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు యొక్క సన్నిధానములో యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు దాసులుగా ఇది అడుగుచున్నాము, ఆమేన్. మీ హృదయాల గుండా ఏ బాధ మీకున్నా నాకు లెక్కలేదు. మీ నిండు హృదయముతో నమ్ముడి, మీ విన్నపమును దేవుని వాక్యము అనుమతించినది అని నేను చూస్తున్నంతగా ప్రతి చేయి పైకెత్తబడినది. మీరు నమ్మినట్లయితే జ్ఞాపకపరచుకోండి, అది అయిపోయినది. టెలిఫోన్ తీగల యొద్ద అక్కడ ఉన్న మీరు, మీరు మీ నిండు హృదయముతో నమ్మినట్లయితే దైవ సేవకులుగా మీ పైన చేయి పెట్టినట్లుగా మిమ్మలను ప్రేమించువారు మీ పైన చేతులు చేట్టుగా మీరు మీ నిండు హృదయముతో నమ్మినట్లయితే అది ముగించబడినది, అది ముగించబడినది. గంభీరమైన పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఇక్కడ మందిరంలో ఆయన ఉన్నాడు. ప్రజలపైగా కదలుట నేను ఆయన చూచుచున్నాను. గోడ ప్రక్కగా ఆయన చూపించబడింది. ఒక మనిషి పైకి వెళ్లిపోయి భవనం పైకి వచ్చాడు. హృదయ రహస్యాలు బయలుపరచుతూ ఆయన సన్నిధి గుర్తింపుగా ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని చూపించుటకు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన దేవుడు, అపజయమెరుగున దేవుడు. మన హృదయములు మనలో మండలేదా? ఇప్పుడు మండట్లేదా? పునరుద్ధానుడు యేసుక్రీస్తు సన్నిధానములో ఇప్పుడు మనము ఉన్నామని ఎరుగుట ఆయనకే మహిమాస్తుతులు నిరంతరము కలుగును కాక. ఎవరైతే సర్వశక్తిమంతుడికి యెహోవా తత్వం యొక్క మూర్తి మంతమై ఉన్నాడో ప్రవక్తను ఆకర్షితుడై అగ్నిపదులో అగ్ని స్తంభము రూపున ఎవరు వచ్చిన్నాడో పర్వతం పైకి ఎవరైతే దిగి వచ్చారో దానిని ఎవరైనా ముట్టితే చావులను బహుశే యెహోషువ తప్ప. నేటి దినమున బయటకు పిలువబడిన ప్రజలకు పొలికితో ఆయన ఇశ్రాయేలును అరణ్య మార్గమున ఎలాగూ నడిపించను. విజ్ఞాన శాస్త్ర పరిశోధన వలన ఇక్కడే ఆయన ఉన్నాడు. విజ్ఞాన శాస్త్రం ఎదుట ఆయనే గుర్తింపు చేసుకున్నాడు. సాక్షాత్తు ఆయన ప్రతి క్రియల ద్వారా ఈ దినాన చేతుకు ఆయన కూర్చున్న ప్రవచించిన ప్రతి ప్రవచనము ద్వారా నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఆయన ఉన్నాడని నిండారుగా రుజువైనది. మన హృదయాలు మనలో మనుటకు అది చలదా? దేవుడు మనల్ని దీవించను. నిలబడి ఒక్క భావంతో మనం చెబుదాము, యేసుక్రీస్తును నేనిప్పుడు రక్షకునిగా స్వస్థపరచువానిగా అంగీకరించుచున్నాను. ఆయన కృప ద్వారా ఈ ఘడియ మొదలుకొని ఓ దేవా, ఎటువంటి అవిశ్వాసము నా హృదయం లోపలకు ప్రవేశింపకును కాక. ఎందుకనగా నేను చూశాను ప్రవచనము ఈ దినపు ప్రవచనము నెరవేర్చబడి చూశాను. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడని. ఇప్పుడు ఇక్కడ ఆయన వాక్యం నిర్ధారణ చేయొచ్చు. ఈ ఘడియకు సంబంధించినది ప్రవచనములు ఆయన గుర్చి వ్రాయబడినవి మా మధ్య ఇప్పుడు నెరవేరుతున్నవి. ఆయన నా రక్షకుడు, నా దేవుడు, నా రాజు, నాకు అన్నిట్లో అన్ని. ప్రేమిన దేవా, మా సాక్ష్యం వినండి. అనుదినవు జీవపు రొట్టె దయచేయము. ఓ దేవా, మా హృదయాంతరంగంలో ఉండి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మహాబలవంతుడు ఆయనను ప్రవక్తల యొక్క దేవుని మేము స్తుతిస్తున్నాము. మేము స్తుతి చెల్లించుకుంటున్నాం యేసుక్రీస్తు నామమున, ఆమేన్. ఓ ఎటువంటి క్షణం, ఎటువంటి సమయం. Just only believe. All things are possible. Only మనము ఈ విధంగా పడవచ్చా? అది మీ యొక్క సాక్ష్యమా? మనం ఇప్పుడు తలపుచ్చుకుని ఉండగానే మనము తల్లవంచుటకనే ప్రార్థన ద్వారా వేడుకోలిచ్చుటకు ఇక్కడ సహోదరు వేల్ నిలబడి ఉన్నాడు. సహోదరు డే వేల్ మందిరంలో పుస్తకాలు మొదలగనివి వ్రాయటకు లేఖికుడు. మందిరములు చాలా ప్రశస్తమైన సహోదరుడు, అనేకమైన కూటాల్లో నాతో ఉన్నాడు. ప్రతి ఒక్క దైవ సేవకుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోమని తరుణమెత్తుచున్నాను. మీరు అర్థం చేసుకున్నారా? నిజం, ప్రతి దైవ సేవకుడు మీరిక్కడ ఉండుట మాకు ఆనందం. సంఘ సభ్యులు, వివిధ సంఘాల వారు, ఎవరైనా మీరిక్కడ ఉన్నందుకు మాకు ఆనందం. మనం కలయి వరకు దేవుడు మీతో ఉండాలని మీ ఒక్కొక్కరిడలా నిజంగా మా ప్రార్థన. మనము తల్ల వంచి మన చేతులు పైకెత్తి దేవునికి మాధుర్యముగా మరలా ఇది పాడుదాం.